ప్రియమైన ఆత్మబంధువులారు, భగవాన్ చెప్తున్నారు కర్తృత్వం లేకుండా పని చేయమని. నేను చేస్తున్నానని తలంపు లేకుండా చేయమని. మానవ శరీరం వస్తే ఆ శరీరం ఏ ప్రయోజనానికి భూమి మీదకి వచ్చిందో, నువ్వు కర్తను అనుకున్నా అనుకోకపోయినా ఆ పని నీ శరీరం ద్వారా జరుగుతుంది. దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి అది పనిచేసి దేహం పడిపోతుంది, అంటే దేహం చనిపోతుంది. దాని తాలూకు దేహం ద్వారా జరుగుతున్నటువంటి పనితో మీరు తాదాత్యం పొందవద్దు. అంటే మీరందరూ బాగా గుర్తించవలసిన విషయం, సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఈ భూమి ఉండగానే, అంటే మీ శరీరం శవం అవ్వకముందే అన్ని లాభాల కంటే ఏది గొప్ప లాభము, అటువంటి ఆత్మలాభాన్ని మీరు ఈ జన్మలోనే పొందుతారు. భగవంతుడు వాసుదేవ స్వామి వారు గీతలో చెప్పిందంటే అన్ని సుఖాల్లో కంటే ఆత్మసుఖం గొప్పది, అన్ని శాంతిలో కంటే ఆత్మశాంతి గొప్పది, అన్ని లాభాల్లో కంటే ఆత్మలాభం గొప్పది. అర్జున అటువంటి ఆత్మలాభాన్ని పొందగలకు నువ్వు ప్రయత్నించి అని గీతలో రిపీటెడ్గా భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. తన బంధువు, భక్తుడు, శిష్యుడు, తన సహచరుడు అర్జునుడికి బోధించాడు భగవద్గీతలో. అయితే దేవ ప్రారంభాన్ని బట్టి మీకు సందేహాలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. కాలం ఎప్పుడు ఏడాదిలో ప్రధానమంత్రి చేస్తున్నారు, కాలం ఎప్పుడు ఆయన చేయలేదు, మన కాలక్రమంలో కొత్త వాళ్ళకి అవకాశం వస్తూ ఉంటాయి. రెండు విషయాలు మీరు జీవితం పొడిగినా గుర్తుపెట్టుకోవాలి, ఒకటి గర్వం, రెండు బాధ. ఈ రెండు రాకుండా చూసుకుంటే మీ మనస్సుకి అంతటి దృష్టి కలుగుతుంది. గర్వం అంటే ఏంటంటే, ఒకసారి మీ ప్రారంభం మీ జాతకం బాగుండే ఒకసారి పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటాయి, మీరు అనుకున్న పనులన్నీ అవుతూ ఉంటాయి, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి, అప్పుడు మీరు గర్వం రాకుండా చూసుకోవాలి. అంటే మీ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితి మీకు ఒకసారి అనుకూలం అయితే మీ తెలివితేటను బట్టి కాదు, అప్పుడు మీరు గర్వం రాకుండా చూసుకోవాలి. ఒకసారి ప్రారంభం మీకు అనుకూలంగా ఉండదు, ఒకసారి దురదృష్టం వెంటాడుతుంది, ఒకసారి అదృష్టం వెంటాడుతుంది. అదృష్టం వెంటాడినప్పుడు గర్వం రాకుండా చూసుకోవాలి, అలాగే దురదృష్టం కూడా వెంటాడుతుంది ఒకసారి. ఆ దురదృష్టం వెంటాడినప్పుడు బాధ రాకుండా చూసుకోవాలి. అంటే మీ మనసుకు పొంగి రానకూడదు, మీ మనసు కుంగిపోవడానికి ఉండకూడదు. మీ రెండాటిలో ఏది వచ్చినప్పటికీ మీరు గమ్యాన్ని చేరుకోలేరు, గమ్యాన్ని చేరుకోలేరు సరిగా గమ్యాన్ని కూడా మర్చిపోతారు. అది బాగా దృష్టిలో పెట్టుకోండి. భారతంలో ఒక మాట ఉంది, ప్రపంచంలో ఏ మనిషిని ఎక్కువ గౌరవిస్తారు అని. ధనాన్ని బట్టి ఎవడో గౌరవించడం, విద్యను బట్టి ఎవడో గౌరవించడం. మానవ జాతి ఎవరిని ఎక్కువ గౌరవిస్తారంటే, సర్వకాల సర్వావస్థల్లో ఎవడైతే గర్వం లేకుండా ఉంటాడో వాడు సమాజంలో గౌరవం పొందుతాడని భారతంలో ఉంది మాట. అంతేకాదు మనకి ఈ మంచి తలంపులు వచ్చేదాన్ని మనం చూసుకుంటే మనం చేసే కర్మ కూడా సత్కర్మ అది ఉంటుంది. ఏది చేసినా కర్తృత్వం లేకుండా చెయ్యి, నేను చేస్తున్నాననే తలంపు లేకుండా, భావన లేకుండా చెయ్యి, అహంభావన లేకుండా చెయ్యి. అంటే మీ ద్వారా దేహం ద్వారా పని జరుగుతానంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం లేదు కదా, అలాగనే మీరు చెయ్యాలి. నువ్వు నేను సాధించానని అలా అనుకోవద్దు, భగవంతుడు ఇచ్చిన అవకాశం. అంటే భగవంతుడు ఇచ్చిన అవకాశాలను విడిచిపెట్టుకోవద్దు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఒక విషయం, అహంకారం సరిగ్గా దేహానికి లోపలన్న చైతన్యానికి మధ్యలో ఉంది. అహంభావన దేహానికి, ఆత్మకి, చనిపోయే శరీరానికి, చావులేని ఆత్మకి మధ్యలో అహంకారం ఉంది. నేను నేను అని ఎవరైతే చెప్తున్నారో ఆ నేనని చెప్పే దేహం కాదు, లోపలి ఆత్మ కాదు. ఈ దేహానికి ఆత్మకి మధ్యలో ఉన్నటువంటి అహంభావమే నేను అని చెబుతండి, అదే నేనని చెబుతండి, దేహము నేనని కూడా అదే చెబుతండి. ఈ శరీరానికి అన్నటువంటిదో, ఈ శరీరానికి మంచినీళ్ళు ఎటువంటిదో, ఈ శరీరానికి ఆహారం ఎటువంటిదో, ఈ లోపలటువంటి శరీరానికి శరీరానికి ఆత్మకి మధ్యనటువంటి అహంభావనకి దానికి మేత ఏంటంటే, దానికి ఆహారం ఏంటంటే రూపచింతన, నామచింతన. మీరు జాగ్రత్త అవస్థలు ఉండగా మీరు ఒక రూపాన్ని చింతించకుండా, నామాన్ని చింతించకుండా మీరు ఎవరైనా ఉన్నారా? ఆ రూపచింతనే, నామచింతనే మీ అహంకారానికి ఆహారం సప్లై చేస్తుంది. అహంభావనకు ఉపాధి శరీరం. అహంభావనకి ఈ శరీరాన్ని పెట్టి శరీరాన్ని అంటిపెట్టుకునేది అహంభావం. శరీరం అహంభావన కానిపోయినా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది, ఏదో రూపాన్ని పట్టుకుంటుంది, ఏదో నామాన్ని పట్టుకుంటుంది, రూపాలను మారుస్తూ ఉంటుంది, నామాలని మారుస్తుంది. ఈ అహంకారాన్ని మీరు దేవుడు అనుకుంటున్నారు, అది దేవుడు కాదు దెయ్యము అని రమణ మహర్షి గారు చెప్తారు. లోపల మీ అహం భావాలనే మీరు దేవుడు అనుకుంటున్నారు, దాన్ని సంతృప్తి పరచుకోవడానికి మీరు జీవిస్తున్నారు, కానీ దెయ్యమని మీకు తెలియటం లేదు, దాన్ని దేవుడు అనుకుంటున్నారు. అంటే మార్గం ఇక్కడ అందరూ కప్పుపోతున్నారు. మీరు ఈ అహం వృత్తిని అహమితను అహంభావం నాశనము చేయించమే జీవిత గమ్యము. అజ్ఞానం అన్నా అహంభావం అన్నా జీవుడన్నా చిరాభాసుడన్నా ఇవన్నీ కూడా అహంభావమే. అంటే జీవలక్షణాలను నశించకుండా ఎవరికి ఆత్మజ్ఞానం కలగదు, శాంతి కలగదు జీవలక్షణాలు నశించకుండా. అందుచేత ఈ అహంభావం నశించాలంటే నిరంతరము ఈశ్వర చింతన, ఆత్మచింతన. అర్జున ఆత్మ సంస్థం మనహత్వాన్ని ఆశించేటది చింతయే. ఆత్మలో మనస్సును ఎప్పుడూ నిలబెట్టి నిరంతరమైన ఆత్మను చింతిస్తూ, నిరంతరమైన ఇష్టదేవతను చింతిస్తూ, అన్ని చింతలు కొంచెం కూడా నీ మనస్సులోకి రాకుండా చూసుకో, అదే సాధన అని భగవంతుడు భగవద్గీతలో అనేక సాధనం గుర్తించేట్టుగా అర్జునుడికి సందర్భాన్ని అనుసరించి చెబుతూ వస్తున్నాడు. అంటే మనకు రూప బుద్ధి తగ్గించుకోకపోతే, నామబుద్ధి తగ్గించకపోతే నా నామం అంతా ప్రచారం అయిపోవాలి. నా రూపం నా రూపబుద్ధి నాకు తగ్గకపోతే, నా నామబుద్ధి నాకు తగ్గకపోతే రూపబుద్ధి ఎవడైతే తగ్గించుకోవడం, ఎవడైతే ఆ నామబుద్ధి తగ్గించుకోవడం వాడికి అహంభావం కూడా నశించడం. అందుచేతి దెయ్యమని మీకు తెలియకపోయినా పర్లేదు, పైగా దాన్ని దేవుడు అనుకుంటున్నారు. దెయ్యమని తెలియకపోతే ఒక పొరపాటు, కొన్ని తెలియని వాళ్ళు తెలియనట్టు పడి ఉంటున్నారంటే పాము దేవుడు అని అనుకుంటున్నారు, ఈ ప్రమాదంలో పడుతున్నారు. ఇంకా ప్రాపర్ అండర్స్టాండింగ్ విషయం. అర్జున నా స్వరూపం నా తత్వం నీ జాగ్రత్తగా అర్థం చేసుకున్నా నీ బుద్ధిలో నా దోషాల నుంచి విడుదల పొందుతావయ్యా అన్నాడు భగవంతుడు. నాకు పుట్టుక లేదు, పుట్టినవాడు వరే నీకు కనిపిస్తున్నాను, దేహం లేకుండా నువ్వు వస్తువుని చూడలేవు కాబట్టి ఇప్పటికే నేను పుట్టినవాడు వరే కనిపిస్తున్నాను. పుట్టుక లేని వాడికి చావు ఉండదు, పుట్టిందేవో చనిపోతుందంటే కానీ పుట్టుక లేని వాడికి చావు ఉండదు. నాకు అసలు పుట్టుక లేదు, నాకు ఆది లేదు. ఈ మధ్యన ఎవరో అన్నారు, ఒక కాలేజీ స్టూడెంట్ అడిగారు, అందరికీ దేవుడి కారణమైతే దేవుడికి ఎవరు కారణం చెప్తే నేను మీకు నేను కల్పించి సమాధానం చెప్పక్కర్లేదు, భగవంతుడు దీనికి ఆల్రెడీ సమాధానం చెప్పి ఉంచాడు. ఏమని చెప్పానంటే అర్జునే నాకు పుట్టుక లేదు, ఆది లేదు, నాకు కారణము లేదు. నేను కారణం అయితే నాకు ఇంకో కారణం అంటూ లేదు, నాకు ఆది లేదు, కారణం లేదు, పుట్టుక లేదు. అలాగని నువ్వు దిగాలు ఉన్నాననుకుంటున్నాయమ్మా, ఈ లోకాన్ని ఇతర లోకాన్ని జీవకోటికిని లోక మహేశ్వరం ఈ లోకాలన్నిటికీ ఈశ్వరుని నేను ప్రభువు నేను భక్తని నేను యజమానిని నేనే అన్నాడు స్వామి. లోక మహేశ్వరం చైతన్యానికి మించి అధికంగా అభిప్రాయం ఏమి లేదు. లోక మహేశ్వరం లోకాలని పాలించేవాడిని, ఈ లోకానికి భక్తుండేని, ఈ లోకానికి యజమానుండేని, ఈ లోకానికి ఈశ్వరుండేని, ఈ లోకానికి నియమించేవాడిని అని ఏ బుద్ధిమంతుడైతే గ్రహిస్తున్నాడో అని బాగా అర్థం చేసుకోండి. ఇలా చెప్పి ఉరికలేదు భగవంతు. అని నేను చెప్పిన విషయాన్ని నేను కారణరహితుడు, పుట్టుక లేని వాణ్ణి, కారణము లేని వాణ్ణి, ఆది లేని వాణ్ణి, లోకాలకి ప్రభువుని, జీవకోటి నియమించేవాణ్ణి, లోకాలకి ఈశ్వరుణ్ణి అని ఏ బుద్ధిమంతుడైతే గ్రహిస్తున్నాడో అర్జున అని మోహరహితుడవుతాడు. బుద్ధిలో ఏమైనా అంతకుముందు వాడికి బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుంచి విడుదల పొందుతాడు. మోక్షం వాడికి అనుగ్రహింపబడుతుందయ్యా అర్జున అన్నాడు. కృష్ణుడు భగవద్గీత ఏం చెప్తాడంటే బుద్ధిమంతులు కాని వాళ్ళకి, తపస్సు లేని వాళ్ళకి ఈ శాస్త్రాన్ని చెప్పొద్దు అని చెప్తాడు. భగవద్గీతలు ఏం చెప్పాడంటే బుద్ధిమంతులు కాని వాళ్ళకి, వివేకం లేని వాళ్ళకి, తపస్సు లేని వాళ్ళకి, జిజ్ఞాసులు కాని వాళ్ళకి, జ్ఞానం సంపాదించాలనే కాంక్ష లేని వాళ్ళకి, అహంభావ పూరితులకి, దేహం తప్పించి ఏం లేదు, జీవుడు ఎక్కడ శ్మశానంతో ముగిసిపోతుంది, మరణాంతర జీవితం లేదు అనే వాళ్ళకి ఈ శాస్త్రం చెప్పవద్దు అని భగవంతుడు గీతలో చెప్పాడు. దానికి కారణం ఏంటంటే ఈ బాపట జనమందరూ కూడా భగవంతుడు ఏదో గీతలో చెప్పాడని నిజమాన అనుకుంటూ ఉంటారు, అటువంటి వాడికి శాస్త్రం చెప్పడం ఎందుకు అన్నారు. కొంతమందికి వాళ్ళ మనస్సు ఏమి చెబితే అదే శాస్త్రం, వాళ్ళ అహంకారం ఏది చెప్తే అదే శాస్త్రం, వాళ్ళు తెలివి ఏది చెప్తే అదే శాస్త్రం. కానీ బుద్ధిమంతుడు వాళ్ళ అహంకారాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించడు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తాడు అర్జున. అటువంటి బుద్ధిమంతుడు దీని శాస్త్రం అని చెప్పు కానీ తపస్సు లేని వాళ్ళకి చెప్పద్దు, జిజ్ఞాసుడు కాని వాళ్ళకి అసలు ఉపదేశించవద్దని చెప్తాడు. ఇవన్నీ ఉద్రేకంతో కాదు చెప్పిన మాటలు కాదు, కోపంతో చెప్పిన మాటలు కాదు, కాదు చల్లారి నీ పాలు. భగవంతుడు స్వయంగా భగవంతుడైనా చైతన్య స్వరూపుడు. మీరు సత్కర్మ చేసినా, నిష్కామకర్మ చేసినా, తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా తెలుసుకోవలసిన వాడు ఆయన అంచెల హృదయంలో ఉన్నాడు. అహిమాత్మ దురాకేష అందరి హృదయాల్లోనూ ఉన్నాను, అంతర్యాముగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, చైతన్యముగా ఉన్నాను. ఉన్నా మీకు అర్థం కావటం లేదు, తపస్సు లేకపోవటం వల్ల, విద్య లేకపోవటం వల్ల మీకు అర్థం కావట్లేదు. మీ అందరి హృదయాల్లోనూ ఉన్నాను, అంతర్యాముగా ఉన్నాను. ఉండి మీ జీవపోటు నియమిస్తాం, దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి నియమిస్తున్నాను. మీరు అనుకున్న పనులు కొన్ని జరుగుతుంటాయి, కొన్ని పనులు జరగవు. అది అలా కాదు అయ్యా, ఈ ప్రపంచం ఎలా ఉండాలని నేనొక రకంగా అనుకుంటాను. మన సాగి రామకృష్ణరావు గారు మా అన్నగారు అనుకున్నట్టు ఉండకూడదు. ఎలా ఉంటే బాగుందని సాగి రామకృష్ణరావు గారు అనుకుంటారు. మన ఇద్దరు జీవులు 90 నుండి 90 రకాలుగా అనుకుంటాం ఈ ప్రపంచం ఎలా ఉండాలని. మనం అనుకున్నట్టుగా ప్రపంచం ఉండదు. భగవంతుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి, ఆయన సంకల్పాన్ని అనుసరించి ప్రపంచం నడుస్తూ ఉంటుంది. కానీ 100 నుండి 100 రకాలుగా అనుకుంటే 100 రకాలుగా ఈ ప్రపంచం నడవదు. లోకం అంటే జీవకోటి అంటే విశ్వరాజ్యం అనుసరించే నడుస్తుంటుంది లోకం అంటే. ఈ లోకానికి ప్రభువు అయిన మన ఎంతకాలం వచ్చాము, 50 సంవత్సరాలు పూర్వం వచ్చాం, 10 సంవత్సరాలు భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోతాం. విశ్వ ఎప్పుడు ఉండేవాడు ఈశ్వరుడు. నేను సాధించానని చెప్పేది అహంభావనే, నేను బాధపడుతున్నానని చెప్పేది అహంభావనే, మీకు ఏదైనా పరిస్థితులు అనుకోవాలంటే గర్వం వచ్చేది అహంభావనకే. ఇవన్నీ అహంభావనకి లోపలి చైతన్యానికి దేశానికి సంబంధం లేదు. ఇది మధ్యలో వచ్చి ఆడిస్తండి, అదే మీరు అనుకుంటున్నారు. రవ్వంత ముళ్ళంతా చింతాకంతా దాన్ని విచారణ చేస్తే అది పత్తా లేకుండా పోతుంది. మీరు విచారణ చేయటం లేదు, విచారణ ప్రారంభించండి అని. అంచేత దేశం ఇంటికి వచ్చిందో పని చేసుకుంటూ వెళ్ళిపోతుడు, దానితో తాదాక్ష్యం పొందకు. దానితోటి తాదాక్ష్యం పొందకు, ఈసారి ఏదైనా నిన్ను పొగుడుతూ ఉంటారు, లేకపోతే విమర్శిస్తూ ఉంటారు. విమర్శించినప్పుడు పొంగిపోకు, విమర్శించినప్పుడు బాధపడకు, పొగిడినప్పుడు నిన్ను ఎవరైనా స్తోత్రం చేస్తే పొంగిపోకు. ఎక్కడ చెప్తున్నాడు, దేహము పొంగిపోదు, లోపల ఆత్మ పొంగిపోదు. దేహము పొంగిపోదు, లోపల ఆత్మ పొంగిపోదు. నిన్ను ఎవరైనా స్తోత్రం చేస్తంటే ఎవరు పొంగిపోతున్నారో అహంభావమే పొంగిపోతుంది. నిన్ను ఎవరైనా విమర్శిస్తంటే ఎవరు బాధపడుతున్నారో ఎవరు పొంగిపోతున్నారో అహంభావమే పొంగిపోతుంది. నువ్వు దేన్నైతే తొలగించుకోవాలనుకుంటున్నావు దాని మొదల్లో నీళ్లు పొయ్యకు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే మంత్రజపం మీరు చేయొచ్చు, మూర్తి ధ్యానం చేయొచ్చు, ఏదో ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. చేసిన మనస్సు ఆడగుతుంది కానీ మనస్సు నశించదు. మనస్సు నశించాలంటే దాని మూలం తెలియాలి. నేను అనే తలంపు దేహము, నేను అనే తలంపు దేహము నాది, దేహము నేనని చెప్పేది దేహమే చెప్పటం లేదు, చైతన్యం చెప్పటం లేదు, అహంభావమే చెప్తుంది. దాని మూలం మీ లోపల ఉంది. అహంభావన యొక్క మూలం మీ లోపల ఉంది, కానీ మెయిన్ రోడ్డు మీద లేదు, అక్కడ వెతుకుతావు తెలియక. దేహము నేననే తలంపుకు మూలం మెయిన్ రోడ్డు మీద లేదు, గుడిలో లేదు, బడిలో లేదు. దేహము నేననే తలంపుకు మూలం మీ లోపల ఉంది. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడే చైతన్యం ఉంది. మూల తలంపు యొక్క మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు. భగవంతుడు మన హృదయంలో ఏ హృదయంలో అయితే ఉన్నాడో ఆ హృదయానికి శవానికి ఇసుమంతయు సంబంధం లేదు. ఇసుమంత సంబంధం ఉన్న శ్మశానంలో శరీరం కాలినప్పుడు అది కూడా కాలిపోతుంది. మూల తలంపు మూలం మనలోనే ఉంది, కానీ దేహానికి దానికి ఎట్టి సంబంధం లేదు. అంటే మూల తలంపు మూలాన్ని ఎక్కడో వెతికితే దొరకదు, మీ లోపల ఉంది. మీ లోపల వెతికి దానికి అభ్యాసం వైరాగ్యం కావాలని పరమాత్మ చెప్పాడు గీతలు. మీకందరికీ డబ్బు విలువ తెలుస్తుంది, డబ్బు సంపాదించుకుంటున్నారు. మీకందరికీ చదువు విలువ తెలుస్తుంది, చదువు సంపాదించుకుంటున్నారు. మీకు లోకంలో చాలా విషయాలు మన విలువ తెలుస్తున్నాయి. లోకంలో ఏది సాధిస్తే మంచిది అనుకుంటున్నారు, సాధించుకుంటున్నారు. మీకు అధికారం విలువ తెలుస్తుంది, అధికారం సంపాదించుకుంటున్నారు. అన్ని మంచియే. వైరాగ్యం విలువ మనకు తెలియటం లేదు, అభ్యాసం విలువ మనకు తెలియటం లేదు. మీకు చదువుతున్న శునక పరుకులు వైరాగ్యం యొక్క విలువ తెలియటం లేదు, అభ్యాసం యొక్క విలువ తెలియటం లేదు. అంచేది మనకు అభ్యాసం లేదు, వైరాగ్యం లేదు. వైరాగ్యం లేకుండా అభ్యాసం లేకుండా మూల తలంపు మూలంలోకి అంత లోతు లోపు నిన్ను దిగలేని అది మనకి ఇరుకుపడదు. దాని ప్రాముఖ్యత తెలిస్తే కదా, భగవంతుడు చెప్పిన మాటకి ప్రాముఖ్యత తెలిస్తే కదా అది మనకు ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. అంచేతగా భగవాన్ చెప్పింది ఏంటంటే, దేహబుద్ధి నీకు నశించకపోతే, నామబుద్ధి నశించకపోతే అహంకారాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినా ఏమీ ప్రయోజనము లేదు. అందుకని మీరు రహస్యం ఒక దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఎక్కువ వాళ్ళని నేను తక్కువ వాళ్ళని మన అహంభావన కల్పిస్తుంది, కానీ అందరం సమానమే. అందరం సమానమైన సంగతి మనకు తెలియక మన అహంభావం కల్పించినది బట్టి మనం ఇదో అనుకుంటాం. అసలు జీవుడు నిజం కాదు, జీవుడు ఉడికే నీడ. అందరూ సమానమైన బుద్ధి మనకు లేదు. ఎందుకు లేదు లేదు ఇంకేత లేదు, మనకి మన అహంభావన అలా చెబుతూ ఎత్తు తగ్గులు కల్పిస్తూ ఉంటుంది. దానికి రూపం లేకపోయినా రూపాలని నామాలని పట్టుకుని అలవాటు ఉన్నాయన్నారు భగవాన్. అహంభావనకి రూపం లేదు. వాళ్ళు రూపం లేని అలా పడి ఉంటుందంటే పదవులు ఏదో రూపాన్ని పట్టుకుంటుంది, ఏదో నామాన్ని పట్టుకుంటుంది. వాళ్ళు పట్టుకున్నట్టు పెర్మనెంట్గా ఉంటుందంటే ఈ శరీరం చచ్చిపోయి ఏదో రూపాలు మార్చేస్తూ ఉంటుంది, నామాలను మార్చేస్తూ ఉంటుంది, పార్టీలు మార్చేస్తూ ఉంటుంది. అసలు భగవంతుడికి గుణం లేదు, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు. భగవంతుడు ఒక చోట ఉంటే మరొక చోట ఉంటే లేకపోవటం అంటే లేదు. భగవంతుడికి జాతి లేదు, భగవంతుడి పురుషుడని, భగవంతుడి స్త్రీయని, భగవంతుడికి ఏదో గుణం ఉందని, భగవంతుడి ఫలానా జాతి వాడని, లేదా భగవంతుడి ఫలానా మతం వాడని, ఈ లేనిపోయిన గొడవలన్నీ భగవంతుడికి వచ్చి అంతగట్టేది ఈ అహంభావన. శరీరం ఉంటే పురుషుడు స్త్రీ కానీ పుట్టినవాడు పురుషుడు స్త్రీ అయితే అసలు ఆత్మ పురుషుడే స్త్రీ అని, ఆత్మకి శరీరమే లేదు, శరీరం లేనిపోయి పురుషుడు స్త్రీ ఏంటి? ఇవన్నీ అహంభావం తెచ్చిపెడతాను. ఈ గొడవలన్నీ మనకు ఏదో రూపం కావాలి, మనకు ఏదో నామం కావాలి. సమానంగా ఉండమంటే అది ఉండదు, ఎత్తు తగ్గులతో ఉంటున్నది. అయితే భగవాన్ ఏం చెప్పారంటే, నీ తెలివితేటలేదు నశించను. అహంభావం నేరుతో సహా నశించాలంటే గురువుని గురువు లేకుండా, ఈశ్వరుని గురువు లేకుండా అది నశించదు అయ్యా అని రమణస్వామి పదే పదే చెప్పారు. ఏది ఒక్క శివనానికే నిండుతుంది, అదేవిధంగా ఈశ్వరానుగ్రహం లేకుండా గురువు అనుగ్రహం లేకుండా ఈ అహంభావం అనే పిశాచ దిగి నశించదు. అది గురువు అనుగ్రహం అవసరమే. అందుచేత కర్త లేకుండా చేసే పని అంటే అహంభావన లేకుండా చేసే పని, దేహము నేననే తలంపు లేకుండా చేసే పని కర్మయోగం అంటారు. అది కర్మ ఇప్పుడు కొంతమంది యోగస్వార్థం కోసం అని పని చేసి నేను కర్మయోగం అనుకుంటున్నాను. అసలు సమాజంలో నేను చూస్తున్నాను చాలా చోట్ల మంచితనం అనుకున్న విలువ, తెలివితేటలకున్న విలువ, కుజుక్తికున్న విలువ, కపటానికున్న విలువ మంచితనం సమాజంలో లేదు. మీరు అసలు మంచితనానికి ఎక్కడైనా గౌరవం ఉండదు చూడండి. సమాజంలో మంచితనానికి గౌరవం అంచే కుజుక్తి, కుతంత్రం, కపటం, తెలివి. అదేదో తెలివి, ఆ తెలివి పనికొచ్చి తెలివి ఏం కాదని సమాజానికి ఉపయోగపడదు. పోనీ వాడు ఏమైనా జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడుతున్నారు, అసలు జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడదు. అంటే ఈ ప్రాపంచిక విషయాలకి, ఈ కపటాలకి, కుజుక్తులకి, ఈ భేదబుద్ధికి ఉన్న గౌరవం సమాజంలో మంచిగా కనిపించడం లేదు. సమాజం భగవద్గీతలో ఎక్కువ కర్మ గురించి చెప్తున్నాడు, ఎక్కువ పని చేసుకోమని చెప్తున్నాడు, బద్ధకంగా ఉండొద్దంటున్నాడు, సోమరితనం పనికిరాదంటున్నాడు, బలహీనత పనికిరాదంటున్నాడు, కర్మ చెయ్యమంటున్నాడు. నాకు నమస్కరించి అర్జున, నేను చెప్పిన నాకు ఎక్కడైన పని చెయ్యి, నన్ను పూజించు, నన్ను స్మరించు, నన్ను ధ్యానించు, ఇలా నేను చెప్తా ఉన్నా భగవద్గీతలో. ఆయన కర్మకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు భగవాన్. ఇక్కడ గీతకు సంబంధించిన చర్చ జరుగుతుంది అది. అంటే ఇప్పుడు భగవాన్ అంటున్నారు, అయితేనమయ్యా కర్మ చేయమని చెప్పిన మాట నిజమే భగవంతుడి గీతలో. అది ఏం కర్మ? అహంభావన లేని కర్మ. అంటే నువ్వు చేస్తున్న కర్మ కాదు, అహంభావన లేని కర్మ చేయమని చెప్పిన మాట నిజమే పరమేశ్వరుడు. అందుకే నువ్వనుకు నువ్వు ఏదో ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నావు ఆ రకమైన పని చేయమని కదా అని చెప్పి, అది చేసే పని అహంభావం లేకుండా చెయ్యి, కర్తృత్వం లేకుండా చెయ్యి, దేహబుద్ధి లేకుండా చెయ్యి. అదే ఆయన చెప్పేది కర్తలేని కర్మని భగవంతుడు చెప్పాడు, కానీ కర్తృత్వంతో కూడిన కర్మని చెప్పలేదు భగవంతుడు. నువ్వు బాగా అర్థం చేసుకో, కర్తలేని కర్మే కర్మయోగం. నువ్వు కర్మని యోగంగా చెయ్యి, కర్మని యోగంగా నువ్వు చేస్తే నువ్వు చేస్తున్న కర్మని బంధించడం అని చెబుతున్నారు. మళ్ళీ ఏమన్నా నీటికి పెట్టి సన్యాసం ఏమైనా పుచ్చుకోమంటారని భగవాన్ అంటున్నారు. సన్యాసం అంటే ఏమీ లేదండి, మనం ఎర్ర బట్టలు కట్టుకున్నా, తెల్ల బట్టలు కట్టుకున్నా అహంభావం ఇచ్చిపెట్టని సన్యాసం. ఏదైతే పోగొట్టుకోవాలి పోగొట్టుకోవడానికి సన్యాసం. ఇంటికాడ ఉన్నా మీరు తెల్ల బట్టలు వేసుకున్నా, కర్మఫలాన్ని మీకు ఆసక్తి లేకపోతే మీరు కూడా సన్యాసులతో సమానం. అంటే కర్మఫల త్యాగిని సన్యాసిని కృష్ణుడు చెప్పాడు గీతవాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు భగవాన్. ఇక్కడ కర్మ ఫలత్యాగి సన్యాసి, కర్మ సన్యాసం కంటే కర్మ ఫలత్యాగమే గొప్పదని చెప్పాడు కృష్ణుడు గీతలో. అంటే సన్యాసం అంటే కేవలం ఇల్లు విడిచిపెట్టి పారిపోవడం, బట్టలు మార్చుకోవడం కదా, కర్మ ఫలత్యాగి సన్యాసం. జీవన్ముక్తి పొందిన వాడికి కూడా పని చేయాలని అని ప్రశ్న అడుగుతున్నాడు. అది నువ్వు జీవన్ముక్తులు అయ్యాక ప్రశ్న అడిగాను, ఇప్పుడు నువ్వు జీవన్ముక్తులు కాదు కదా అంటున్నాను గొడవలు. ఎందుకు నేను పోయిన గొడవలు నిలబెట్టుకుంటావు? అంటే జీవన్ముక్తి అంటే అర్థం ఏంటంటే శరీరం ఉండగానే ఈ జన్మలోనే శరీరానికి సాగు రాకుండా లోపల మోక్ష సుఖాన్ని వాడికి పొందాలి. ఎవరికైతే హృదయంలో మోక్ష సుఖం, ఎవరైతే తన హృదయంలోని మోక్ష సుఖాన్ని ఎవరైతే పొందుతున్నాడో, మోక్ష శాంతిని ఎవరైతే పొందుతున్నాడో, ఈ దేహం మరణించిన ముందుగా ఈ బ్రతుకులోని ఈ జన్మలోని ఎవరైతే మోక్ష సుఖం ఎవరికైతే అనుభవించిందో, దేహాది మనం నశించి ఎవరికైతే ఆత్మబుద్ధి కలిగిందో, దేహబుద్ధి నశించి శవబుద్ధి నశించి ఎవరికైతే ఆత్మబుద్ధి కలిగిందో, ఈ జన్మలోని నేను అనేటప్పటికీ దేహం ఎలా స్ఫురిస్తుందో, నేను అనేటప్పటికీ ఎవరికైతే చైతన్యం స్ఫురిస్తుందో వాడిని జీవన్ముక్తుడు అని అంటాం. వాడు కూడా పని చెయ్యాలని అడుగుతాంటే నువ్వు జీవన్ముక్తుడు కాలేదు కదా, ఆ ప్రశ్న ఇప్పుడు ఎందుకు వెళ్ళాను నీకు, ఎందుకు లేనిపోయాన్ని కల్పించుకుంటాను, ఆ ప్రశ్న ఇప్పుడు ఎందుకు నీకు, నువ్వు జీవన్ముక్తుడు అయిన తర్వాత నువ్వు వేసే ప్రశ్న అవసరం అయితే అప్పుడు ఏంటి కానీ ప్రతి ప్రశ్న వెయ్యకంటున్నారు బాబా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నావో నీ పరిస్థితి అర్థం చేసుకుని అందులోంచి రా. అసలు మీరు కామక్రోధాల్లో నుంచి విడుదల పొందలేదు, దీనికి జీవన్ముక్తి గురించి అడిగేస్తున్నాను. మనం కూడా ఏం చేయాలంటే అసలు మనం ఏ కండిషన్లో ఉన్నాం, ఎందులోంచి విడుదల పొందాలో ఆలోచించుకోవాలి. జీవన్ముక్తి స్థితి అంటే ఇప్పుడు మనం కామక్రోధాల నుంచి విడుదల పొందలేదు, రాగద్వేషాలలోంచి విడుదల పొందలేదు, హెచ్చుతగ్గులలోంచి విడుదల పొందలేదు. విడుదల పొందకుండా మీరు జీవన్ముక్తి స్థితి, ఆ జీవన్ముక్తి వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, అది వచ్చాక తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు మీరు ఊహించుకుంటే తెలియదు, అది అనుభవేక వైద్యం. అది మనస్సుతోటి ఊహించేది కాదు, బుద్ధితోటి ఊహించేది కాదు, అది అనుభవేక వైద్యం. ఆ కామక్రోధాల నుంచి విడుదల పొందాలి కదా మనం. ఓ గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళాడు. ఆ శిష్యుడు మంచివాడు, ఇటువంటి వాడు కాదు, ఇటువంటి ప్రశ్నలు వేయలేని వాడు. జీవన్ముక్తి స్థితి అది ఉంటే తర్వాత చూడొచ్చండి, నాకు తరచుగా కోపం వస్తుందండి, అది కరెక్ట్ ప్రశ్న. అది నాకు తరచుగా కోపం వస్తుందండి, ఆ కోపం నుంచి ఎలా విడుదల పొందాలో చెప్పను అన్నాడు. మనం కూడా అటువంటి ప్రశ్నలు అడగాలి. ఇదేంటి ఈ కామక్రోధాల నుంచి ఇది బయటకు రాలేదు, జీవన్ముక్తి స్థితి గురించి జీవన్ముక్తి స్థితి అడుగుతున్నాడు, మీరు ప్రజెంట్ కండిషన్ చెప్పు. వాడు ఏమన్నారంటే నాకు తరచుగా కోపం వస్తుందండి, అందులోంచి విడుదల పొందాలని. ఆయన గురువు గారు ఏమన్నారంటే మీ కోపాన్ని కొంచెం ఇలా చూపించన్నారు, చూపించడానికి ఇప్పుడు లేదండి అంటారు. నిన్న వచ్చిన కోపం నిన్న వచ్చిన మరి ఇప్పుడు లేదండి, లేదు ఉంటే మీరు చూపించాలి కదా, లేకుండా ఎలా చూపి, నిన్నైతే చూపింది, నిన్న వచ్చిన కోపం ఎలా పోయింది మళ్ళీనే, మరి ఇప్పుడు మీరు నాకు చూపించి చూపించండి, నన్ను ఉంటే చూపిస్తాను కానీ లేకుండా నీకు ఎలా చూపిస్తానని నాకు చూసాడు. మరి నిన్న ఎన్నో ఉందని చెప్తున్నావు, ఎలా లేదని చెప్తున్నావు, ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేని నిలువేలా చదువుతా ఉన్నారు గురువు గారు. నిన్నైనా కోపం ఉందని చెప్తావు, ఈ వేళేమో లేదని చెప్తున్నావు, అది నువ్వేలా అవుతావు, నేను ఉండి ఇలా లేదని చెప్తున్నావు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే అది నువ్వు ఎలా అవుతావు నువ్వు, అది అది నువ్వు కాదే అన్నారు. అంటే మరి ఏం చేస్తానండి, ఇలా లేదని అన్నారు, ఇలా రావటమే అన్నారండి. ఇప్పుడు నువ్వు గాఢ నిద్రలో ఉన్నాయా, గాఢ నిద్రలో ఉండగా నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా, కోరిక వచ్చిందా అని అడిగారు. నువ్వు నిద్రపోతుంటే నువ్వు ఎప్పుడైనా కోరిక వచ్చిందా, ఎప్పుడైనా చాలా కాలం నిద్రపోతున్నావు, ఆ నిద్రలో నీకు ఎప్పుడైనా కోరిక కానీ కోపం కానీ వచ్చిందన్నాడు. నిద్రలో ఎప్పుడు కోరిక లేదు కోపం లేదన్నాడు. ఆ నిద్రలో ఉన్న వాడు ఇప్పుడు నువ్వు ఒకటేనా వేరా అన్నారు. వాడి వీడు ఒకటేనండి, వాడి వీడు వేరు కాదు, అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నా వాడు సమానం అన్నాడు. మరి నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు కోరిక లేదు కోపం లేదు, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఈ కోరిక నువ్వు కాదు కోపం నువ్వు కాదు, వాళ్ళిద్దరూ మూకాలు కానీ నీకు వస్తున్నాయి, నువ్వు కాని వాళ్ళు నీతో సంబంధం లేని వాళ్ళు వచ్చి నీ లోపల ప్రవేశిస్తాను, నువ్వు ఇంటికి రాణిస్తున్నావని అడిగాడు. నీ కొంపలోకి నీ సంబంధం లేని వాళ్ళు వస్తే ఊరుకుంటారా మీరు? ఎవరో కోరిక నువ్వు కాదని తెలుస్తుంది, కోపం నువ్వు కాదని తెలుస్తుంది, ఆ రెండు నువ్వు కాదు, నువ్వు కాని వాళ్ళు నీ హృదయంలోకి రాణిస్తున్నావు ఎందుకు? వాళ్ళు వస్తున్నారా, వాళ్ళు వచ్చి నీకేమి శాంతిగా ఉండనిస్తున్నారా, అశాంతి తీసుకొస్తున్నారా? అది మంచివాళ్ళ మంచివాళ్ళు కాదు, కోరిక మంచిది కాదు పాపం మంచిది కాదు, అది మంచివాళ్ళు కాదు. వాళ్ళు వచ్చి నీకు అశాంతి తీసుకొస్తున్నారా, శాంతి తీసుకొస్తున్నారా, అశాంతి తీసుకొస్తున్నారు అంత అటువంటి వాళ్ళు నీ కొంపలోకి ఎందుకు రాణిస్తున్నావు? ఒకటి అర్థమైపోయింది, నేను వచ్చింది వాళ్ళు లేదంటున్నావు, అంటే నువ్వు కాదని తెలుస్తున్నారు, ఎక్కడికో పోయాడు ఇవాళ, అది నువ్వు కాదని తెలుస్తుంది, వాళ్ళిద్దరం నువ్వు కాదని సంగతి నీకు తెలుస్తుంది, నువ్వు కాని వాళ్ళు నీ లోపలికి ఎందుకు రాణిస్తున్నావు అని రాణకుండా చూసుకో, అంతే చాలు నువ్వు చేయవలసిన సాధనది. వాళ్ళిద్దరిని నీ ఆలోచనలో కానీ నీ జీవిత విధానంలో కానీ వాళ్ళు కలవ చేసుకో, ఈ కోరిక నీ కోపం రెండేళ్ళు కలవ చేసుకోకుండా చూసుకో. నీ ప్రవర్తనలో నీ జీవిత విధానంలో వాళ్ళిద్దరిని కలవ చేసుకోలేము. అది ఏవైతే నీ బుద్ధిని పాడు చేస్తున్నాయో, మీరు ఏవైతే నీ పునర్జన్మల కారణమవుతున్నాయో, వాళ్ళు వస్తుంటే ఎందుకు నువ్వు అంగీకరిస్తున్నావు? వాళ్ళు నువ్వు కాదు, వాళ్ళిద్దరూ నువ్వు కాదు, నువ్వు కాని వాళ్ళు ఇంటికి నీ కొంపలోకి రానిస్తున్నావు, రాకుండా చూసుకో సరిపోతుంది, నీకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది. ఇక్కడ ఈ మనిషి ఎవరు మాట్లాడుతున్నాను, నువ్వు ఎవరు అని అడిగారు భగవాన్. నువ్వు అతను మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎవరు మాట్లాడుతుంటే అతను ఏమన్నాయంటే దేహము నా లోపల మనస్సు రెండు కలిసి నేను మాట్లాడుతున్నాను అన్నాడు. నా దేహము మనస్సు ఈ రెండు కలిస్తేనే కదా మనిషి, దేహము మనస్సు కలిస్తే ఏమవుతాడు మనిషి అవుతాడు. ఆ రెండు కలిపిన మనిషే మాట్లాడుతున్నాడు, రెండు కలయిక అన్నాడు. అయితే దేహం లేకుండా నువ్వు ఉండగలవా, దేహం లేకుండా ఎప్పుడైనా ఉంటున్నావు నువ్వు అంటే వెంటనే ఏమిటండి, దేహం లేకుండా నువ్వు ఎప్పుడు ఉండని ఉండనట్టున్నాడు. దేహం లేకుండా నువ్వు ఎప్పుడైనా ఉంటావా అని అడుగుతున్నాడు భగవాన్. అసలు దేహం లేకుండా నేను ఎప్పుడు ఉండను, దేహంతో ఉంటాను, దేహం లేకుండా ఉండను నేను అంటే భగవాన్ అంటున్నారు. మరి గాఢ నిద్రలో నీ పరిస్థితి ఏమిటి, గాఢ నిద్రలో నువ్వు దేహం నాకు ఒక దేహం ఉంది నాకు ఒక మనస్సు ఉందని నువ్వు అనుకుంటున్నావు, గాఢ నిద్రలో నువ్వు దేహం లేకుండా ఉంటున్నావు, నీ వికారాలు లేకుండా ఉంటున్నావు, మనస్సు లేకుండా ఉంటున్నావు, కోరికలు లేకుండా ఉంటున్నావు, లోకం లేకుండా ఉంటున్నావు, ఈశ్వరుడి చింతన దైవ చింతన లేకుండా ఉంటున్నావు. గాఢ నిద్రలో వీడి బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ ద లెస్. గాఢ నిద్రలో దేవుడి సమస్య ఎవరికి, దేవుడు ఉన్నాడా లేదా సమస్య గాఢ నిద్రలో ఎవరికి లేదు. గాఢ నిద్రలో వాడి దేహంతో వాడికి సంబంధం లేదు, గాఢ నిద్రలో వాడి కోరికలతో వాడికి సంబంధం లేదు, గాఢ నిద్రలో వాడి వ్యక్తి భావనతో వాడికి సంబంధం లేదు, వాడి అహంభావనతో సంబంధం లేదు. వ్యక్తి భావన లేకుండా, అహంభావన లేకుండా, దేహము లేకుండా, లోకము లేకుండా, ఈశ్వరుడు లేకుండా నువ్వు ఉండగలుగుతున్నావా లేదా. గాఢ నిద్రల విషయం మీరు అడుగుతున్నారు, ఇప్పుడు నేను అడిగిన జాగ్రత్త అవస్థలు నేను మాట్లాడుతున్నానంటే అది కాదు. ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలు అంటే మాట్లాడుతున్నావు, దానికి కాలం కలిసి గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా. గాఢ నిద్రలో లేదు మనం ఎలా చెప్తాం, ఉన్నాం కదా. అసలు ఏ తలంపు వచ్చినా సహజాలు కావు, మీరు ఏ తలంపు రానే ఉండి ఇష్టం రానే ఉండదు అది సహజం కాదు, అయిష్టం రావండి అది సహజం కాదు. ఇష్టం ఒక ఉద్రేకం, ఒక ఇమోషన్, అయిష్టం ఒక ఉద్రేకం. ఏ తలంపు వచ్చినది ఉద్రేకం, తలంపులన్నీ ఉద్రేకం, అన్ని ఎమోషన్స్. ఈ మధ్య మన పంచాయతీ రాజ్ మంత్రి గారు ఈ మధ్యన రాజీనామా చేశారు. ఆయన ఏమంటున్నారంటే వాళ్ళ అల్లుడిని పక్కన కూర్చోబెట్టుకుని మా అల్లుడు బండారం అంటున్నారు. మా అల్లుడి మీద అనవసరంగా అందరూ విమర్శలు చేస్తున్నారు, మా అల్లుడి అంటే బంగారమే అంటున్నారు. కానీ ఒకటి పాప మంత్రి గారికి తెలియదు ఆ మాట కూడా ఉద్రేకం. ఆయన అల్లుడు బంగారం అంటే మాత్రం చేత బంగారం అని మనకు చెప్పక్కర్లేదు, అది కూడా ఉద్రేకం, అది కూడా ఒక రకమైన అహంభావన, అది కూడా ఒక రకమైన వ్యక్తి భావన. అది రక్షించకుండా మీరు ఆత్మజ్ఞానాకు అర్హుడు కాదు, ఆత్మజ్ఞానాకు వారసుడు కాదు. భగవంతుడు చెప్తాడు ఎన్ని విషయాలు చెప్పుకొస్తాడు, ఎన్ని కులాల నుంచి మానవుడు మనస్సును చూస్తాడు. ధర్మాన్ని ఆచరించు, నీ ధర్మాన్ని ఆచరించు. నీ అత్తగారు మంచివాడైనా చెడ్డవాడని నువ్వు ప్రేమించావు, ఒకరి నిజంగా చెడ్డావాడని ఇబ్బంది లేదు, భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆచరించు. ఎదుటివాళ్ళు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళు అది కాదు, భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవంతుడు ఎందుకు మాట ఏమైనా గౌరవించి ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని ఆచరిస్తంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యోగాభ్యాసం ఉంటే అక్కడ పని చేస్తున్నాం, ముక్కు మూసుకుని ఉంటే ఇంకో చోటకి ఆడుతున్నాం, కళ్ళు మూసుకుని ఉంటే ఇంకో చోటకు, పొద్దున్న సమయంలో మాట్లాడకుండా కూర్చోండి మాట్లాడకూడదు. ఇవన్నీ మంచి, ఇవన్నీ యోగాభ్యాసాలు మంచి అనే కాలంతో నీ ధర్మాన్ని ఆచరిస్తున్నావు లేదా, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు లేదా. మన డ్యూటీని తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు మళ్ళీ బుట్టికాయలు మట్టి వడ్డీతో కలిపి ఆ డ్యూటీ చేయిస్తాడు రాబోయే జన్మలో. అందుకే నీ డ్యూటీ మానేసి నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి ఏదో ముక్కు మూసుకుంటానంటే ఎక్కడికి వెళ్ళిపోయి నీ యోగాభ్యాసం చేయండి, మంచిదే, శారీరక ఆరోగ్యానికి మంచిదే, మానసిక ఆరోగ్యానికి మంచిదే. అయితే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తాను, నువ్వు ధర్మాన్ని ఆచరించి అర్జున, ధర్మాన్ని ఆచరిస్తే నువ్వు భగవంతుని మోసం చేయలేవు. నువ్వు ధర్మాన్ని ఆచరించడం నీ హృదయంలో ఉన్న భగవంతుడితో నీకు అనుసంధానం ఏర్పడుతుంది, అనుబంధం ఏర్పడుతుంది, తుప్పరకం ఏర్పడుతుంది, దగ్గరతనం క్లోజ్ చేసి వచ్చేస్తుంది. భగవంతుడే మనకి నిజమైన బంధువు. షేక్స్పియర్ చెప్తాడు నిజమైన బంధువు ఎవడు, నిజమైన స్నేహితుడు ఎవడు, ఒక పొల్లయ్యప్పు నీకు తెలియదు, నీ కష్టకాలంలో తెలుస్తుంది అంటాడు షేక్స్పియర్. నువ్వు ధర్మాన్ని ఆచరించు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు అనవసరం, ఎవరి వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు అనవసరం. నువ్వు ధర్మాన్ని ఆచరించు, నీ ప్రవర్తన నువ్వు తీర్చిదిద్దుకో. ధర్మాన్ని ఆచరిస్తే నీ అంతర్యామగాని ఈశ్వరుడితో నీకు అనుసంధానం ఏర్పడుతుంది, అనుబంధం ఏర్పడుతుంది. అనుబంధం ఏర్పడ్డా అప్పుడే లేదు నీకు నిజమైన మూలం వస్తుందన్నాడు కృష్ణుడి గీత. ఈ మూలాలకే బలవంతాన్ని ఇలా కూర్చోటం, ఆ పరమ బలం కొత్త బలం ఆలోచించి కూర్చోటం, మా మనరాలకు పెళ్ళి అవుతుందో ఎప్పుడవుతుందో చూసుకోవటం, ఈ మౌనం. మనస్సు అడిగితే మౌనం, మౌనం ఎప్పుడు మనస్సు అనగా, మనస్సు అణిగితేనే నీకు మౌనం, మనస్సు అనక్కనే నీకు మౌనం రాదు. నువ్వు ఎప్పుడు వస్తుంది నీకు? ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని ఆచరిస్తే నీకు హృదయంలోని అంతర్యామితో సర్వేశ్వరుడు పరమేశ్వరుడు నారాయణతో నీకు అనుబంధం ఏర్పడుతుంది, అనుసంధానం ఏర్పడుతుంది, వాళ్ళతో నీకు ప్రయోజనస్ వస్తుంది, ఒక సన్నిహిత సంబంధం వస్తుంది. నీరస్థిత అడవి కొత్తగా ఉండదు. లోపలన్న భగవంతుడితో సంబంధం ఏర్పడినప్పటికీ ఇది కొత్త అభిప్రాయంలా ఉంటుందని కొత్త ఇంకుడు అనుకోకండి. కొత్త ఇంకుడు కొత్త అభిప్రాయం అనుకుంటున్నారు మీరు. లోపల మన హృదయంలో ఉన్న దేవుడు కొత్త అభిప్రాయంలాగా కొత్త ఇంకిలా ఉండడు. మీరు నాటి అనుబంధంలో అది శుద్ధి కలుగుతుంది మనకి, మర్చిపోయాను విజయం ఏంటి ఏదైనా చెట్టరకం ఏదైనా ఏదైనా బంధుత్వం అది అది మీకు ఒకవేళ స్మృతి. వాడు కొత్తగా ఉండడు, వాడు కొత్తగా ఉండడు, అడు ఏదో ఏదో కొత్తగా దర్శించినట్టుగా ఉండడు, కొత్తగా ఉండడు. ఈనాటి నుంచి మీకున్న పరిచయం మరిచిపోయి మళ్ళీ మీకు గుర్తు వచ్చినట్టుంది ఆ పరిచయం. అంటే కొత్త ఎంపీలో ఉండడు వాడు, ఏదో కొత్తవాడుగా కనిపిస్తున్నాడు కనుక ఈనాటి నుంచి నా స్మృతి అదే నేను అనేది ఒకవేళ స్మృతి కలుగుతున్నట్టుగా మీరు కొత్తగా చూసినట్టు అనిపించదు. అదే నేను ఏదో జ్ఞాపకం తక్కువ జ్ఞాపకం తప్ప మరిచిపోయాను అని అనుబంధం, మరి అనుబంధం రివ్యూ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు దేవుడలో ధర్మాన్ని ఆచరించడం వల్ల కొంతమంది మాట్లాడుతుంటే సహజంగా ఉంటుంది, నచ్చలుగా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. కొంతమంది మాట్లాడి కృత్రిమంగా మాట్లాడతారు. రోజు విషయంలో కొత్త వాళ్ళు ఎవరైతే మాట్లాడేది మాట్లాడుతూ ఉంటారు. రోజు మాట్లాడుతున్న సరే కొత్త వాళ్ళతో మాట్లాడినట్టు పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. సహజంగా మాట్లాడి అసహజంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడితో అనుభవం అసహజమైంది కాదు సహజమైంది, కొత్తదనం కాదు. అందులో కొత్తదనం లేదు పాతదనం లేదు సహజమైంది. ఎప్పుడు ఉంది అనుభవం లేదు, అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. భగవంతుడు చెప్పే మాట మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే మీ తలంపులు సహజం కాదు, అదే ఒక ఉద్రేకం. మీకు నార్మల్గా ఏదైనా వస్తే కానీ మీరు అన్నాచురల్గా వచ్చింది, అబ్నార్మల్గా వచ్చింది, ఏది సహజం కాదు, ఏది ఏది నిజం కాదు. నువ్వు సహజం, మీ లోపలిని చైతన్యం సహజం, ఆత్మ సహజం, మీ నిద్రలో స్థితే సహజం. మీతో నువ్వు కల్పించుకుని గడవాలి. మీకు అయితే అంతకుముందు మనస్సు కల్పించినటువంటి దుమ్ము చావు కూడా నిజం కాదు, చావు కూడా తలంపే. పుట్టు కూడా నిజం కాదు, పుట్టు కూడా తలంపే. ఏదన్నా నేను అనుకుంటున్నా నేను చనిపోతున్నాను అనుకుంటాడు తలంపే. ఒకప్పుడు నుండి మరొకప్పుడు నేను లేకపోయి ఏది నిజం కాదు. వాళ్ళకి అబ్బాయికి నిన్న కోపం వచ్చింది, వాళ్ళ కోపం రాలేదు, చూడపించుకుంటే చూపించుకుంటున్నాడు. ఏం చదువు నిన్నీ వేయలేదు అని ఇక్కడ భగవాన్ చెప్పింది. ఒకప్పుడు ఉంది మరొకప్పుడు ఉండకుండా పోయింది. అది అసహజమే కానీ అది సహజం కాదు. మీకు ఆ సహజం కావాలా అసహజం కావాలా? ఎప్పుడు ఉండేది కావాలా తాత్కాలికంగా వచ్చేది పోయేది కావాలా? మానవైన బుద్ధి కలవాడు, నిష్కామ బుద్ధి కలవాడు, ఉద్వేగము లేనివాడు, ప్రకోపము లేనివాడు, రేచి దగ్గర లేనివాడు అర్జున. వాడికి వాడుకున్న పుణ్యం, వాడుకున్న పాపం ఈ భూమిలో ఖర్చు అయిపోతుంది. వాడు కూడా ఏం పట్టుకెళ్ళదు, వాడు జీవన్ముక్తి అవుతాడు. అంటే మీకు సమాన బుద్ధి కనుక నేర్చుకుంటే, సమర్థ బుద్ధి కనుక నేర్చుకుంటే కృష్ణుడు ఒక వండర్ఫుల్ మాట చెప్తాడండి. ఇక్కడ ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచిస్తున్నా, శక్తుడు ఏ పని చేస్తున్నా, మనస్తో ఏదో ఆలోచిస్తున్నప్పటికీ ఆ పని మీకు మోక్షం సంపాదించడానికి ఉపయోగపడేట్టుగా మీరు, అది నిజమైన పని, అది పొడవైన పని, అదే వివేకవంతమైన పని. అప్పుడు నీ బుద్ధి నుంచి లభించావు, నీ బుద్ధి మీకు సహకరించాలి. నువ్వు చేసే పని మోక్షం సంపాదించడానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు వెళ్ళాను నువ్వు బుద్ధిమంతుడు. ఎవడు బుద్ధిమంతుడు? సమాన బుద్ధి గలవాడు, నిష్కామ బుద్ధి గలవాడు ఆ బుద్ధిమంతుడు. ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే ఈ శరీరం చనిపోకముందే వాడి పుణ్యాలన్నీ పోతాయి, పాపాలన్నీ పోతాయి, దోషాలన్నీ పోతాయి, ఈ జన్మలోనే పోతాయి. ఈ జన్మలోనే వాడు జీవించుండగానే నా స్వరూపాన్ని పొందించాడు అర్జునుడు. ఇప్పుడే కాదు, ఏదో ఇతర లోకాల్లో అనుభవించడం ద్వారా కాదు, ఇప్పుడే పోతాయి, ఇక్కడే పోతాయి, వాడికి అనుభవంలోకి రాకుండా పోతాయి. ఎవరికి సమాన బుద్ధి ఉంది వాడికి, నిష్కామ బుద్ధి ఉంది వాడికి. అన్ని విధాలా సరైన వాడికి నీ లోపలప్పుడు విశ్వడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, నిర్లయంలో ఉన్నాడు, ఎవడో లోపలలో ఉన్నాడు, వాడు ఉన్నాడు. నీ ఉన్నట్టు నీకు తెలుస్తా ఉంటే వాడు లోపల వాడు ప్రజెన్స్ వాడు ఇరుకు ఉంది కాబట్టి నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తాను. నువ్వు ఎన్ని విధాల ప్రయత్నం చేస్తావు, అన్ని విధాల ప్రయత్నం చేసి వాడికి శరణాగతి చెంది నేను పేరు. నువ్వు ఓటల్లో జీవించకు, వర్తమాన కాలంలో జీవించు. ఏదైనా అని ప్రసాదం, సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా ఆయన ప్రసాదం అనుకుని అది ఆయన ఆయన సన్ని హృదయంలో ఉన్న ఈశ్వరుని శరణాగతి చేసుకో. అన్ని విధంగా ప్రయత్నం చేయి, అన్ని విధంగా ప్రయత్నం చేసి ఆయన శరణాగతి చేసి నీ అధిపతి మాయ, మా యొక్క అధిపతి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు మీకు అంతర్యామగా ఉన్నాడు, వాడు శరణాగతి చెయ్యి, నీకు మాయ విడిచిపెట్టి అర్జున. అంటే నేననే తలంపు నువ్వు చక్కడి నుంచి ఉదయించి వస్తాను, నువ్వు వెళ్ళి అక్కడే ఐక్యమవ్వాలయ్యా, అక్కడే లేనమవ్వాలయ్యా, అందులో లైన్ అవ్వాలయ్యా. ఏది కల్పిస్తే ఏ ఫలం కల్పిస్తే ఫలాలన్నీ రోడ్ల మీద ఎక్కడం మూలకాలకు మూలాన్ని ఎవరు వెళ్తే ఉండి వెతకటం ఎవరికి వెళ్తే అది ఇక్కడ కూర్చొని వెతకటం మీకు అలక్షణం లేకపోతే వెళ్తే అది కూర్చుంటే కూర్చొచ్చిన సత్సంగానికి వెతకటం లోపల ఉంటే మీ లోపల మూలకలం మూలం మీ లోపల ఉంటే ఎవరి ఇంట్లో వెతుకుతే అది ఎలా తెలుస్తుంది ఎవరికి మీద వెతుకుతాను అది రోడ్డు మీద ఉంచలేదు మూలకలంపు మూలంలోకి వెళ్ళి అక్కడ మీరు లైవ్ అవ్వాలి అక్కడే భగవంతుడు ఉన్నాడు అక్కడే మీరు ఐక్యం అవ్వాలి అక్కడే మీకు అద్వైత ఆనందం తెలుస్తుంది అద్వైత అనుభవం కలుగుతుంది అద్వైత సుఖం మీకు స్ఫురిస్తుంది అంటే మీరు అసలు తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటానంటే భగవంతుడు చెప్పిన మాటలు ఉన్న మాటలు ఉన్నట్టుగా పదార్థాలు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు అజ్ఞానంలో విడుదల పొందుతారు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టండి మనం చేసే సాధన మనం చేసే ప్రయత్నము మనం చేసే గురి మనం ఏమంతా కూడా అజ్ఞాన నాశనానికి ఉపయోగించాలి మనలో ఉన్న అజ్ఞానం నశింపజేయడానికి మనం చేస్తున్న పూజ మనం చేస్తున్న జపము మనం చేస్తున్న ధ్యానము మనం చేస్తున్న విచారణ మనం చేస్తున్నటువంటి సత్కర్మ ఏం చేయండి అన్నిటికీ ప్రమాణం అన్నిటికీ జయం ఏంటంటే అన్నిటికీ ధర్మం ఏంటంటే అజ్ఞానం నాశనం చేయటం అజ్ఞానం లేకుండా చూసుకోవటం జీవితంలో అన్ని తాత్కాలికాలు నచ్చింది పర్మనెంట్ క్లియర్ మీ శరీరం తాత్కాలికం మీ అదృష్టం తాత్కాలికం మీరు కొంతమంది బంగారు తెచ్చుకుని వచ్చి అని నిల్వ అనుకోకండి మీకు ఏదైనా అదృష్టం వచ్చిందని కూడా తాత్కాలికం మీకు ఏదైనా దురదృష్టం వచ్చిందనుకోండి తాత్కాలికం మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి తాత్కాలికం మీకు ఎప్పుడైనా సంతోషం వచ్చిందనుకోండి తాత్కాలికం ఏం చేసేది పాస్టర్ ఇది ఒక మంత్రం మీకు ఏదైనా అదృష్టం వస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది దురదృష్టం వస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది గౌరవం వస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది అగౌరవం వస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది ఒక భగవంతుని తప్పించి ఒక చైతన్యని తప్పించి ఈ ప్రపంచంలో ఏమీ నిత్యం కాదు ఒక భగవంతుడే సత్యము చైతన్యమే సత్యము బ్రహ్మమే సత్యము ఎప్పుడూ ఉండేదే సత్యము కాలక్రమంలో మన శరీరం కొట్టుకుపోతుంది మీ అదృష్టం చేపంటుంది మీ దురదృష్టం చేపంటుంది ఇవాళ పచ్చగా ఉండే మీకు ఎండిపోయే వస్తువులు కాదు మీరు సాధించవలసింది అమృత అనుభవాన్ని సాధించు మీ దేహ ప్రారంభంలో ఏదో వచ్చింది ఏదో వస్తుందో రానిదేదో రాదు మీ దేహ ప్రారంభంలో ఏదో వచ్చిందేదో అంటుందో రానిదేదో రాదు నువ్వు కోరిక లేకుండా తెచ్చుకునే రోజు నేను బాధించదు కోరిక తోడు తెచ్చిపెట్టుకుంటే నేను బాధిస్తుంది కానీ కోరిక లేకుండా తెచ్చుకునే రోజు నేను బాధించదు మీ ప్రారంభంలో ఉన్నదేదో వస్తుంది మీ ప్రారంభంలో ఏం గురి ప్రయత్నం చేసినా రాదు వల్లే అందుకే దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి నువ్వు పొందవలసిన స్థితి ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చెయ్యి సత్యం తప్పించి అన్ని తాత్కాలికాలు ఎవరికి చెప్పండి ఈ గౌరవాలు తెంపరని ఎగౌరవాలు తెంపరని ఈ పదాలు తెంపరని పదాలు కూడా ఎటువంటి కాల ప్రవాహంలో ఎంత బలిమైన వాళ్ళు అసలు ఉన్నసరి మీకు బాగా పక్కన పెట్టేస్తుంది కాల ప్రవాహం పెదర్లో ఎంత పరుగు పడినా ఒకసారి పదం పోతుంది ఇంకే కాలం మతి స్థితి అంటే కాల ప్రవాహానికి ఎదురు కలిసి చెప్తే ఎవరికి లేదు అందరూ కాల ప్రవాహంలో కొట్టుకుపోవలసిందే ఎందుకంటే భగవాన్ చెప్తున్నారు సత్యం తప్పించి బ్రహ్మము తప్పించి బ్రహ్మము పొత్తిగా ఉండదు బ్రహ్మము తరుగ్గా ఉండదు బ్రహ్మము లావుగా ఉండదు బ్రహ్మము సన్నంగా ఉండదు బ్రహ్మము చిన్నదిగా ఉండదు బ్రహ్మము పెద్దదిగా ఉండదు అది అంతగా వ్యాపించి ఉంటుంది ఈ లోపల ఉంది బయట ఉంది దానికి గుణము లేదు ఆ రంగు లేదు అది పొడుగు కాదు పొత్తి కాదు అది తప్పింది అనుకుంటే మీరు ఆ బ్రహ్మానుభవం కలగాలి అది దాని స్వరూపమే జ్ఞానం దాని స్వరూపమే సుఖం సుఖం అనేది ఎక్కడా లేదు అంటే ఇది భగవాన్ సుఖముని హృదయంలో తప్పించి బ్రహ్మములు తప్పించి సత్యములో తప్పించి ఎక్కడా సుఖం లేదు సుఖం లేని చోట నువ్వు ఎదుగుతున్నావు ఈ జీవుడు రెండు పరిపాటు చేస్తున్నాడు ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నంత కాలం ఈ దేశాల్లోను ఈ దేశాల్లోను ఈ దేశాల్లోను అయ్యం దిబ్బాడు అయ్యం దిబ్బాడు అయ్యం దిబ్బాడు అయ్యం దిబ్బాడు విసిగా విరామంది ఏమైనా పద్యాల్లాగా అయ్యం దిబ్బాడు అయ్యం దిబ్బాడు ఈ దేశాల్లోను దేశాల్లోను అది వెళ్ళకాట్లో ఉన్నవరకు ఇదే గోడాడు భగవాన్ ఉంటారు వెళ్ళకాటు కూడా ఎవరో దారి నిద్రలో మీ దేశంతో మీరు సెపరేట్ అయిపోతున్నారు కదా దేశాన్ని దారి నిద్రలో ఇంటిపోతున్నారు మీరు కాలు కాబట్టి ఇంటిపోతున్నారు అంటే మీకు రోజు గోడ ఏంటంటే ఈ దేశం లేని ఈ దేశం లేని ఇదే గోడ ఏ బుద్ధి లేని చూడవాడు మీరు కూడా పొందారు ఆ బుద్ధిగా పెంచుకోవటం సాధన చేసుకోవడం సాధన కాని వాళ్ళు ఏమి సాధన చేసి కూడా అదే పని వాడు అంటే జీవన ఈ దేశం మీద తర్వాత మన గాడంలో జీవించిపోయింది ఎంత జీవించిపోయింది అంటే భగవంతుడు ఎన్నిసార్లు చెప్పినా మనకి ఈ బుద్ధి పోతుండే ఎంచడం పోవటం లేదంటే మనం పూర్వకంగా సత్కర్మ చేసుంటే కదా ఎవరికైనా ఉపకారం చేసుంటే కదా ఏదైనా పుణ్యకర్మ చేసుంటే కదా సత్కర్మ చేసుంటే పుణ్యకర్మ చేసుంటే ఎప్పుడైనా జీవితంలో ఎవరక్షామాన మనం కోరింటే పూర్వకంలో ఈ దానిలో మనకు మంచి బుద్ధి పుట్టింది లేకపోతే మనకు మంచి బుద్ధి ఎందుకు పడుతుంది అసలు ఉంటుంది శారీరకంగా చేయొద్దు అసలు మానసికంగా ఎవరక్షామైనా కోరేమో మన అవసరం మనం అందరికీ ఉపకారం చేయలేకపోవచ్చు అసలు వాళ్ళ బాగుండాలి వాళ్ళ సుఖంగా ఉండాలి వాళ్ళు శాంతిగా ఉండాలి ఎప్పుడైనా మనసులో అనుకున్న అవసరం
పనిచేయడం మాట్లాడితే దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని మాట్లాడటం, పనిచేస్తే దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని పనిచేయటం, మీరు ఆత్మీయంగా మరి అక్కడ ఉంచింది. అంటే శరీరం కూడా తాత్కాలికం, మరణం కూడా తాత్కాలికం, అన్నీ తాత్కాలికే. తాత్కాలికం కాంగల నీ హృదయంలో ఉన్న భ్రమము, నీ హృదయంలోని సత్యం, నీ హృదయమైన భ్రమమేనా తాత్కాలికం కాంగళం. అది మీకు ఏదైతే సత్యమో అదే నిత్యం, ఏదైతే నిత్యమో అదే సత్యం. పరమైనంతగా ఉండదో ట్రూత్, ఏదైతే ట్రూత్ అదే పరమైనంతగా ఉంటుంది. సత్యమే శాశ్వతమైంది, శాశ్వతమైన సత్యమైంది. నీ మిగతాయి నీ మనస్సు, నీ తలంపులో మిగతాయి నీ తలంపు ఎంత నిజము అదే అంతర్యము, నీ సంకల్పం ఎంత నిజము అదే అంతర్యము. ఎక్కడో నుంచి మీరు ఎక్కడో చూడు నాలుగు గోడల మధ్యన కూర్చుని ఇలా కళ్ళు మూసేసుకుని ముక్కొంక చూసుకోవటమా, లేకపోతే ఈ భూమి మధ్యం మధ్యలో చూసుకోవటమో, ఏదో ఎలా చూసుకోవటమో, ఇలా చూసుకోవటమో, ఏదో చూసుకుంటున్నారు. మీ నాలుగు గోడల మధ్యన కూర్చుంటున్నారు, మీరు ఏదో దేవుడి పట్టిన దేవుడి మీద పెట్టుకుంటున్నారు, చూసుకుంటున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. అయితే మీ భక్తులు మీరు ధ్యానం చేసుకోండి, ధ్యానం మంచిదే. ఎలా మీ ధ్యానానికి దగ్గరలో కూర్చుని మీరు మీరు ధ్యానం ఎలా చేస్తున్నారు, దానివల్ల ఏ ఫలితం వస్తున్నారు మీరు అనుకుంటున్నారు? అంటే స్వార్థం లేకుండా మీరు చేస్తున్న పని వల్ల అదే ఫలితం వస్తుందని గ్రహించు అర్జున. కిటికీ తలుపు వేసేసుకుని ఆ తలుపు వేసేసుకుని ఈ తలుపు వేసి అది చూడకుండా ఏ చూడకుండా మీరు ధ్యానం చేసుకున్నా, ధ్యానం చేసుకోవడం మంచిదే. కానీ స్వార్థం లేకుండా నువ్వు చేసే పని వల్ల ధ్యానం నిరంతరము చేసేవాడు ఏ ఫలితాన్ని పొందుతాడు, స్వార్థం లేకుండా పని చేసేవాడు కూడా అదే ఫలితాన్ని పొందుతాడని గ్రహించు. దానివల్ల వచ్చే ఫలితం వేరు, దీనివల్ల వచ్చే ఫలితం వేరు. ఎవరైనా వచ్చేది కానీ పిల్లకాయల మాటలకి మనం పట్టించుకోవద్దు అర్జున. అది కూడా చెప్తున్నాడు భగవంతుడు. పిల్లకాయలు మాటలు చెప్తూ ఉంటారు, మనం వింటా ఉంటాం పిల్లకాయలు చెప్పే మాటలు, మీరు వింటాం నవ్వుకుంటాం మాటలు పట్టించుకోండి. అలాగే కొంతమంది అజ్ఞానులు ఉన్న వాళ్ళు రకరకాలుగా మాటలు చెప్తారు, ఆ మాటలు ఏం పట్టించుకోవద్దు. ఈ పని చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఆ పని చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే స్వర్గలోకానికి వెళ్ళిపోవచ్చు, ఆ పని చేస్తే కైలాసానికి వెళ్ళిపోవచ్చు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆ మాటలకు వినొచ్చు, దాంట్లోకి నువ్వు ఆ మాటలకు అట్రాక్ట్ కావద్దు, ఆ మాటలకు నువ్వు వ్యామోహం పొందొద్దు, ఆ మాటలతో కుట్టుకుపోకు. నువ్వు మనం విడిచిపెట్టదు అర్జున అంటే అన్ని కొన్నవాణి నేను. నువ్వు ఎన్ని విధాల ప్రయత్నం చేస్తావు, అన్ని విధాల ప్రయత్నం చేసి దానికి శరణాగతి చెంది ఒకసారి భగవాన్ వంటింట్లోకి కూర్చొని కూరగాయలు కోస్తున్నారు. అంత పక్కన కూర్చుని కూడా కూరగాయలు కోస్తున్నాడు. ఏదైనా ఎలా కూరగాయలు కోస్తున్నాడు, వంటింట్లో పడగలిగి కొన్ని వెలిగించడం ధ్యానం ఉందని ధ్యానం చేస్తున్నారండి, అది ఇష్టం మాట పట్టలేదు అన్నాడు. వంటింట్లో అనుకున్నాడు, సాక్షాత్ భగవంతుడు పక్కన మీరు పని చేస్తాడు, మీకు పలిచిందంటే ధ్యానం చేసేవాడు ఎక్కువ వస్తుంది మీరు అనుకుంటున్నారు. సాక్షాత్ భగవంతుడి దగ్గరుండి పని చేస్తుంటే, భగవంతుడు చేసి ఇప్పుడు నాడు చేస్తుంటే, భగవంతుడు నేను సమీపంలో ఉన్నాడని గొడవ చేసి ఎక్కడో నేను కూర్చుంటాడు, ఆడు ధ్యానం చేసుకుంటున్నాడని నాకు ఆడు ఎక్కువ ఫలితం ఇచ్చేస్తుంది ఇది అనుకుంటున్నాడు. పక్కన మాడు భగవంతుడినే అది ఆ గుర్తింపు పోయింది. అది పక్కన్నాడు ఈశ్వరుడు, ఈశ్వరుడితో కలిసి పని చేస్తాడు, ఏ ఫలితం రాలేకపోవటం. ఎప్పుడో గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆడకే ఇచ్చేస్తానని వీడు అనుకుంటున్నాడు. ఇదే రకమైన మాయ, ఆడేదో పని చేస్తున్నారని మనం వంటింట్లో పడుకుంటున్నాం ఉంటాను. ఆ బ్రహ్మానుభవం వచ్చినప్పుడు మీకు నిజమైన మౌనం వస్తుంది. అదే కృష్ణుడు చెప్పాడు గీతలు, నాతో మీకు చుట్టరకం తెలిసాడు, నాతో అనుబంధం తెలిసాడు, వీడు వాడే ఎవడు జీవుడు ఎవడో అనుకున్నా వీడు వాడే అనేటువంటి అనుబంధం మీకు తెలిసాక అప్పుడే దానికి నిజమైన మౌనం వచ్చింది. మీకు వీడు వాడే, వీడు వాడే, వీడు వాడితే వాడే వీడి కింద కనిపిస్తున్నాడు, వీడికి వీడి కింద కనిపిస్తున్నాడు, కానీ వాడే వాడు, వీడు వాడే బ్రహ్మమేనికి జీవుడి కింద కనిపిస్తున్నాడు అంటే ఇంకా అలా కనిపిస్తున్నాడు. కానీ ఇదెవడు బ్రహ్మమే, అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే జీవుడినే బ్రహ్మం అనుకుంటున్నాం, జీవుడినే బ్రహ్మం అనుకుంటున్నాం. బ్రహ్మనే నీకు జీవుడి కింద, జీవుడు బ్రహ్మనే వరకు జీవుడి కింద కనిపిస్తున్నాడు, దేవుడే నీకు వరకు జీవుడి కింద కనిపిస్తున్నాడు. అయితే నేను పుట్టాను అంటారా పక్కలేదంటారా అడుగుతున్నాడు వీడు. ఈ ప్రశ్నించే వాడు ఏమంటున్నాడు అంటే ఇంతకు నేను పుట్టానా పక్కలేదని అడుగుతున్నాడు వీడు. భగవాన్ ఏమంటున్నాడంటే నీ దేహాన్ని అనుకుంటున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు దేహాన్ని అనుకుంటున్నావు, దేహాన్ని అనుకుంటున్నా ఎవరిని పుట్టాలనుకుంటున్నావు, జయగా నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దాని కాలుకు గౌరవం, దానికి కాలుకు ఆదవరము, దాని కాలుకు స్థితి, దాని కాలుకు గుండ, దాని కాలుకు పుట్టుక, దాని కాలుకు చావు, దానికి కాలుకు రోగం. ఎందుకంటే ఆ దేహానికి సంబంధించిన దీన్ని ఏమంటారంటే మైండ్ ఇంటలెక్ట్ బాడీ, శరీరము మనస్సు తెలివి. ఇది తెలివి అంటే ఎడ్యుకేషన్ అనమాట, తెలివి అంటే ఎవరికి ఉపయోగపడే తెలివి కాదు, ఎక్కడెక్కడ ఎడ్యుకేషన్ పెట్టాం అదే తెలివి. ఇప్పుడు తెలివి అంటే ఎడ్యుకేషన్ పెట్టేవాళ్ళని తెలియని వాళ్ళు అంటున్నారు, మనిషికి మనిషికి భేదం పెంచే వాళ్ళని ఇవన్నీ తెలియని అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇటుకెంచు వాళ్ళని తెలియని అంటున్నారు, అది కాదు తెలివి అంటేనే. అదే రామకృష్ణుడు భార్య చెప్పింది, సరే మనకు ఏం చెప్పిందంటే మీకున్న తెలివితేటలు నిజమైతే, మీకున్న తెలివితేటలు వాస్తవం అయితే, మీకున్న తెలివితేటలు యథార్థం అయితే, మీ హృదయంలోని యథార్థ వస్తువుని తెలుసుకోవాలని పనికిరేవాలి. లేకపోతే తెలివిని ఏం చేసుకుంటామో అడిగింది సార్. ఇప్పుడు మనసు అయితే తొందరగా ఇష్టండి, ఆ గందరగోళం అంతా ఆత్మ మీద పెట్టుకుంటున్నావు. శరీరం చనిపోతుంది పడుతుంది, ఈ శరీరం కూడా తీసుకెళ్లి ఆత్మ మీద పెట్టుకుంటున్నావు, ఈ మనసు కూడా తీసుకెళ్లి ఆత్మ మీద పెట్టుకుంటున్నావు, నీకు నీ తెలివితేటతో కల్పించుకున్న గొడవలని ఆత్మ మీద పెట్టుకుంటున్నావు. అసలు వస్తుంది ఈ గొడవలకి ఏమీ సంబంధం లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు ఊహించుకుని ఊహలకు కానీ దేహానికి సంబంధించిన విషయాలకు కానీ, మీ మనసుకు సంబంధించిన విషయాలకు కానీ, లేదా మీ తెలివితేటకు సంబంధించిన విషయాలకు కానీ, అంటే బాడీకి సంబంధించిన విషయాలు కానీ, మైండ్కి సంబంధించిన విషయాలు కానీ, ఇంటలెక్ట్కి సంబంధించిన విషయాలు కానీ, అసలు వస్తుంది సద్వస్తుంది సత్యవస్తుంది మీ గొడవలకి ఈ సంబంధం లేదు. మీ గాఢ నిద్రలో చావు గురించి పుట్టి గురించి ఆలోచించవు. ఏం చేయాలి, మీ దేహానికి సంబంధించిన స్మృతి లేదు. చావు దేహానికి, పుట్టికి దేహానికి, గాఢ నిద్రలు ఎవరో నేను తెలియనాయని అనుకోరు. ఏం చేయాలి, ఆ తెలియనాయని అనుకునేది అక్కడ లేదు. తెలివి తక్కువని తెలివి తక్కువ అంటే ఇంకోటి గుర్తొస్తున్నారు. ప్రపంచంలో అన్నిటికంటే భరించడం కష్టం ఏంటంటే తెలివి తక్కువతనే అమాయకత్వం ఉన్నట్టు. మన ఇంట్లో ఎవరన్నా కొంచెం వంకర కాలుతో నడిచేవాళ్ళు ఉండొచ్చు, ఒక కన్ను కనిపించి ఇంకో కన్ను కనిపించడం ఉండొచ్చు, ఈ బేకర్ పట్లేసుకుని తిరగచ్చు, మన ఇంట్లో రకరకాల మనుషులు ఉండొచ్చు, మన ఇంట్లో నల్లగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తెల్లగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, సన్నంగా ఉన్న ఉండొచ్చు, లావుగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, రకరకాల మనుషులు ఉండొచ్చు. వీళ్ళందరినీ భరించడం కంటే అమాయకత్వం చెల్లి తక్కువ అని భరించడం కష్టం అని తిరుక్కురలో చెప్తారు. కొంతమంది బుద్ధివాడు ఎంత పని చేస్తారో లెక్కలేదు, కొంత అలవాటు అయితే ఆత్మీయులంతా తిరిగి వచ్చేస్తారు. మనం ఏదైనా పని చేస్తే తన పుట్టిన ఆత్మీయులకు సరిపుతామంటే తెచ్చేస్తారు. బుద్ధివాళ్ళని భరించవచ్చు, కుంటివాళ్ళని భరించవచ్చు, మధ్యవాళ్ళని భరించవచ్చు, అందరినీ భరించవచ్చు, కానీ తిరిగి తక్కువని అమాయకులకి ఇంట్లో భరించడం కష్టం, సమాజాన్ని భరించడం కష్టం, ఇంట్లో వాళ్ళు భరించడం కష్టం, ఎవరి మూర్ఖల్ని తిరిగి తక్కువ అమాయకుల్ని సమాజం భరించడం కష్టం తిరుక్కురలో చెప్పారు. అసలు ఆత్మకు తెలివి తక్కువ, ఈ తెలివి తప్పు తిరిగి తెలివి ఉండటం లేకపోవడం మీ బుద్ధికి సంబంధించిన విషయం, ఈ చావు పుట్టుకొని మీ దేహానికి సంబంధించి, ఈ సంకల్పాలు ఎక్కడికో మీ మనసుకు సంబంధించిన విషయం, అసలు వస్తుంది సత్య వస్తుంది సద్వస్తుంది ఈ శరీరంతో కానీ, ఈ మనసుతో కానీ, ఈ అహంభావంతో కానీ, ఈ తెలివితో కానీ, ఈ ఇసుతబ్బులతో కానీ, గౌరవ అగౌరవాలతో కానీ, నిందాస్తుతో కానీ, అసలు వస్తుంది వీటికి ఏమి సంబంధం లేదు. అది ఎవో ఈ ఎవో ఎవో ఆగిస్ చేసి ఆగిస్తాడు. నువ్వు భ్రాంతిని విడిచిపెట్టి దేవభ్రాంతిలో ఉన్నావు, ఆ దేవభ్రాంతిని విడిచిపెట్టు. నువ్వు దేవభ్రాంతిని విడిచిపెడితే నీకున్న సందేహాలు అయిపోతాయి, సంశయాలు అయిపోతాయి. దేహము నేను అనుకునే బుద్ధి వల్ల నీకు సంశయాలు ఎక్కువ వస్తున్నాయి నీకు. ఆ దేహము లేని బుద్ధిని కలిసి విడిచిపెడితే నీకు సందేహాలు ఉండవు, సంశయాలు ఉండవు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి సందేహిస్తూ ఉంటారు. కృష్ణుడు చెప్పాడు అదే గీతలో, ఈ సందేహ భగవద్గీత అర్జున నిలుపు నాకు జరిగిన సంభాషణ సందేహించే వాళ్ళకి నిరంతరమైన ప్రతిదానికి సంపన్న ప్రతిదానికి సందేహం. ఆ సందేహించే వాళ్ళకి డౌటింగ్ చామస్సులకి, ఈ తపస్సు లేని వాళ్ళకి, జీవేశ లేని వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి చెప్పకూడదు శాస్త్రం నుంచి చెప్తారు. వాళ్ళు ఎన్నో ప్రమాదం ఇంకేమైనా పదార్థం చేసుకుంటారు, అలా మాటే చెప్పద్దు. అసలు భగవంతుడు అంటే ఏంటో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకున్నా మీరు బుద్ధి లేని దోషాలను బయటకు వచ్చేస్తారు. అదే కృష్ణుడు అంటే వసుదేవుడు గారు అబ్బాయి అనుకుంటున్నాం. కృష్ణుడు అంటే పుట్టుకలేని వాడు, అంతర్యామి, లోకేశ్వరుడు, లోకాలకి ప్రభువు, కర్మ ఫలదాత, తాను లేనివాడు, మగరు లేనివాడు, కారణం లేనివాడు అని భగవంతుడి గురించి సమగ్రమైన అవనాకం ఉన్నవాడు కూడా నాకు రహితుడు అవుతాడు అర్జున. ఎంత ఇష్టమో నాకు ఈ మాట. అసలు ఆ సమగ్రం మీకు పాత్ర భగవంతుడు అంటే ఇలా ఉంటాడు అని ఒక పాత్ర అండర్స్టాండింగ్ మీకు ఉన్నా, స్వయం అవగాహన ఉన్నా, మీ నాకు నుంచి విడుదలపడుతావు అర్జున. ఈ విషయం అర్థం చేసుకోవడానికి నేను విడిచిపెట్టి పారిపోకండి. ఎక్కడ పారిపోతారు, ఎక్కడికైనా లోపం ఉంటుంది, ఎక్కడికైనా అహంకారం దుజ్జు ఉండదో మనకు కూడా వచ్చేస్తుంది. ఈ దుజ్జు మన ఎక్కడికైతే ఎక్కడికో వస్తుంది. ఆ పేపర్ అండర్స్టాండింగ్, ఆ పేపర్ అండర్స్టాండింగ్ ఎలాగొస్తుంది, ఈ పూర్వజన్మలోనే ఈ జన్మలోనే అసలు సత్కర్మ చేసింటే అసలు మీకు కలుగుతున్నాడు. ఎప్పుడైనా సత్కర్మ చేసింటే కదా, ఎప్పుడైనా మంచి మాట మాట్లాడింటే మనం భగవంతుడి పట్ల గౌరవం ఉంటే కదా, అసలు భగవంతుడు కూడా అక్కడ ఉన్నాడని విశ్వాసం ఉంటే కదా మనకి సద్బుద్ధి కలగడానికి. మీరు చెప్పే సమాధానం నేను అడుగుతున్నాను, మీరు చెబుతున్నారు, మీరు చెప్పే సమాధానాలు ఒకవేళ నాకు నచ్చలేని నచ్చలేదు, ఒకవేళ నాకు నచ్చలేదు కానీ అందరికీ నచ్చుతాయా అని అడిగాడు. అరే మీ కృష్ణంతో అడుగుతుంది భగవన్ అంటున్నారు, అందరి విషయం ఊరుతుంది కదా, అందరికీ నచ్చుతాయి అని కృష్ణుడు ఎవరు దమ్మని, అందరికీ నచ్చుతాయని అడిగి ఎవరు దమ్మని, మీ విషయం నువ్వు చూసుకో. ఇక్కడ చక్కటి మాట చెప్పారండి భగవాన్, అందరి గురించి తెలుసుకుని మీ గురించి నువ్వు తెలుసుకోవడం మానేస్తాయి జ్ఞానమా, అందరి గురించి తెలుసుకుని నువ్వు కొంతలోని వాళ్ళ గురించి, ఇళ్ళలోని వాళ్ళ గురించి, సమాజంలో అందరి గురించి తెలుసుకుని నీ గురించి నువ్వు తెలుసుకోవడం మానేస్తుంది జ్ఞానము, అది జ్ఞానమా, నీ గురించి నువ్వు తెలుసుకోవడం మానేసి నువ్వు సంతలో వాళ్ళని తెలుసుకోవడం జ్ఞానమా, ఎవరో మీకు తెలియదు, ఇంకొక దీని గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. కనీసం జిజ్ఞాస లేదు, అందరికీ సంతృప్తి అవుతున్నాడు, అందరికీ అర్థం అవుతుందో, అసలు మీకు అర్థం ఏంటో మీకు, మీ ఎక్స్పెక్టెడ్ ఏంటి, వేదాంతంతో పారిపోవటం, సమస్యలు ఇంటికెట్టి పారిపోవటం వేదాంతం, ఇంట్లో అందరికీ వేదాంతం అర్థం లేదు, అవిశ్వాసులుగా వేదాంతం అర్థం లేదు, వాళ్ళకి అర్థం అయిందో వీళ్ళకి అర్థం అవుతుంది, మీ మాట ఏంటి అసలు, మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇంటికి అసలు, గురువు నేను మాట్లాడుకుంటున్నాం, నువ్వు చెప్పి అందరికీ అర్థం అందరికీ అర్థం అవుతున్నాడు, దొంగలు కూడా నీకెందుకు కన్నడ సుచిపై దొంగలైంది, నువ్వెవరో నీకు తెలియదు, లోకం గురించి తెలుసుకుంటా అనుకోకండి, లోకం అది జ్ఞానమా, నువ్వు ఇంటిపెట్టి లోకం గురించి తెలుసుకోవడం జ్ఞానమా అజ్ఞానమే, వెళ్ళకు నీ లోపల నేను పెట్టం అవుతాను, ఆ నేను వదిలేసి ఆ నేను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం మానేసి అందరూ నిన్ను తెలుసుకుంటానంటే ఏంటి, అందరూ ఎవరు ఉన్నారు అసలు, అందరూ ఉన్నారు అసలు, అందరూ ఏ దొంగలను ప్రయత్నించింది అందరూ, అది అన్నాడు పారిపోతాను, అలా పారిపోతే నీకు జ్ఞానం వస్తుందా, అందరి విషయం విడిచిపెట్టాయా, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు ముందు, నువ్వు ఇక్కడ చూస్తున్నా నీ విషయం నువ్వు చూసుకో, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు, అందరి గురించి అందరూ వాళ్ళు వాళ్ళందరికీ సంతృప్తి అవుతున్నా, నీ సంగతి నువ్వు చూసుకో, నువ్వు తెలుసుకో, నీ సంగతి నువ్వు చూసుకో, నీ చేతలతో నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో, చేత కాబట్టి నేను నీ మర్చిపో, చేతలతో నువ్వు ఎవరైనా తెలుసుకో, చేత కదనుకో నువ్వు ఎవరో నువ్వు మర్చిపో, అందుకు దొంగలు నువ్వు మర్చిపో, ఆ పరగతి వస్తారా నువ్వు తెలుస్తారు, నువ్వు తెలుస్తారు ఆ పరగతి తెలుస్తారు, నీ చేతనైతే దొంగలను మర్చిపో, నువ్వు మర్చిపోలేవా దాని ఎవరైనా తెలుసుకో, ఎలాగైనా ఇబ్బంది లేదు నీకు, నువ్వు చేయాల్సింది ఒకరెక్క రెండు లెక్కలు ఇస్తున్నాం, ఒకరెక్క చేయి ఛాయిస్ ఉంది, ఛాన్స్ లేదు ఛాయిస్ లేదు, రాబోయే తరంలో మీరు ఎవరింటి జాడు కొట్టాలన్నది మీకు ఛాయిస్ లేదు, భగవంతుడు మిమ్మల్ని ఏ పంపలో పడేస్తా పంపలో ఉండవలసిందే, అది దానికి ఛాన్స్ ఉంటారు, ఇంకా మీ వల్ల కాదు, మీ ద్వారా ఆయన అనుభవించారో ఆయన ద్వారా మీరు అనుభవించారో ఆ కుటుంబం నిర్ణయిస్తుంది, నో ఛాయిస్ ఇట్ ఇస్ ఛాన్స్, ఇంకా ఛాయిస్ అంటే ఏంటంటే కొంచెం పుస్తకం మంచిగా ఉన్నాయి కదా, మీ మాటలో మీరు చెప్పిన ఇందులో మంచిది ఎంత మంచిది, ఈ స్నేహాల వీళ్ళకి ఎంత ప్రమాదం, ఈ స్నేహాల ప్రమాదమైన స్నేహాల ప్రమాదమైన స్నేహాల, మీ మాటకైనా ఇందులో ఇందులేదా, విడిచిపెట్టవలసిన మాటలు ఏంటి, పట్టుకోవాల్సిన మాటలు ఏంటి, అందులో మీకు ఛాయిస్ ఉంది, కానీ కుటుంబ విషయంలో ఛాయిస్ లేదు, అది ఛాన్స్ అని చెప్పాడు భగవంతుడు, మీరు ఛాయిస్ లేరు ఛాన్స్ లేరు, ఇందులో కనిపించే పది నిమిషాలు ఎవరో గొడవంటుందో నీకు గొడవదని వేయడం అని భగవంతుడు చెప్తే వాడు కూర్చునేటువంటి రెండు నిమిషాలు అది మాట్లాడలేదు, అట్లు నేను వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నా మీద నేను గుర్తుపెడుతున్నాడు ఏంటది, కొన్ని లోకం గురించి మాట్లాడేదంటే నువ్వు ఉంటే లోకంలో నువ్వు లేకుండా లోకంలో ఉంటున్నాడు, కొన్ని వారి గురించి వీళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఉంటే వాళ్ళు ఉన్నారా నువ్వు లేకుండా వాళ్ళు ఉన్నారా అంటున్నాడు, ఎవరు చూసినా అది జరిగినాడు, మొహం అది చెప్తున్నాడు ఇటు చెప్పుకోవటం లేదు, అది రెండు నిమిషాలు కూర్చొని బట్టలు దొరుకుతుంది వెళ్ళిపోయాడు, అసలు వాడు అడు బట్టలు దొరుకుతుంది వాడు వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ భగవాన్ వెళ్ళిపోయాడు అసలు ఈ కృష్ణుడు అడిగిన వాడు వెళ్ళిపోయింది భగవాన్ అంటున్నారట్లేదు, అలా భగవాన్ మౌనంగా ఉండి ఒక్క నిమిషం మౌనంగా ఉండి భగవాన్ అంటున్నారు, అది గురువు యొక్క అనుగ్రహం చూడాలంటే భగవాన్ చెప్పిన మాట్లాడితే అర్థమయ్యేదని భగవాన్ తెలుస్తాం, వాళ్ళ ప్రేమ వాళ్ళ ప్రేమలే ప్రతి జ్ఞాని ప్రేమలేదే, అదే అది ప్రేమ మీకు అర్థం కాదు, మీ అహంకారానికి జ్ఞాన ప్రేమ ఏమో అర్థం వచ్చింది, మీ అహంకారానికి మీ మనసుకి జ్ఞాన ప్రేమ ఏమో అర్థం వచ్చింది, భగవాన్ కూడా ఎవరైనా బాగా సమీపంగా ఉన్నాడు ఉదయం సమీపంగా ఉన్నాడు పోయారో శరీరం పోయారని వార్త వస్తుందనుకోండి, అంటే ఏమన్నారంటే వాళ్ళ ఇష్టం ఎలా తెలియదు ఇంకా నేను ఉన్నానని వారు, అంటే ఆ ప్రేమ ఆ చైతన్యం చూపించి ఎవరైనా పోయారు అని వస్తారు వార్త వస్తుందనుకోండి, మొత్తం వాస్తారనుకుంటారని వారు పోయారు, నేను భగవాన్ ఉన్నారు ఇంకా నేను ఉన్నాను నాకు ఇంకా రోజు రాలేదని, ఆవిడకు రోజు వచ్చేసింది నాకు ఇంకా ఆ రోజు రాలేదు, అంటే ఆవిడతో పాటు వెళ్ళిపోలేదు నేను వెళ్ళిపోయాను చెప్పిన ఆప్యాయత అలా చూపిస్తారు, ఉత్తరం ఇస్తుంది తల నారు పోయారు, పోయినప్పుడు భగవాన్ ఏమన్నారంటే వెళ్ళిపోయారా ఇంకా నాకు రోజు రాలేదు నేను ఉండిపోయాను, అంటే వాటితో పాటు కూడా మీరు వెళ్ళిపోతే భగవంతుడు కానీ నాకు ఇంకా రోజు రాలేదని ఆప్యాయత జ్ఞానంతో గోడలాగా ఉంటాడు అనుకోకండి, మీకు అందరికీ జ్ఞానం అంటే ఎలా ఉండాలంటే గురువులో రాయి ఉంటుందో ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, గురులో రాయి ఉంటుంది జ్ఞానం అంటే ఎలా ఉండాలని మీకు అనిపిస్తుంది, గురిలో ఉన్న రాయి మీద దౌరం కూడా మీకు జ్ఞానం అనేది లేదు, రాయి అని మాట్లాడేది కాబట్టి బహు మంచిది, ప్రతి జ్ఞాని ప్రేమ లేదే, వాడు వెళ్ళిపోయాడు వాడికి అర్థం కాలేదని భగవాన్ తెలుస్తుంది, వాడు వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ ఏం జరగలేదు, ఈ సంబంధాన్ని వాడికి అర్థం కాకపోయినా నేను చెప్పిన మాట్లాడే మనసులో ముద్దలు చేశారు పోతే నేను చెప్పిన మాట్లాడి అర్థం కాకపోవచ్చు, కానీ మనసులో కలిగి వెళ్ళిటంటే ఎప్పుడప్పుడు పనికొస్తాయి మాట్లాడచ్చు, ఇప్పుడు వెళ్ళినాడికి అర్థం కాలేదు తెలుస్తాను దీనికి, వాడికి అర్థం కాలేదని భగవాన్ తెలుస్తాను, వాడు ఇంటికి పనికి రాడని ఎలా వెంటలేదు భగవాన్, వాడికి అర్థం కాకపోయినా వాడి మనసులో ఉంటాయి ఈ మాటలు, కొన్ని మాటలు కాకపోతే కొన్ని మాటలనే గుర్తుంటాయి. ఏదో రోజు ఈ మాటలు వాడికి పనిచేస్తాయి. పనిచేయటమే కాదు, ఈ మంచి మాటలు వినటం వల్ల ఈ మంచి మాటలు పనిచేసే టైం వస్తుంది. ఆ పనిచేసే టైం వచ్చిన తర్వాత వాడికి మంచి మాటలు వినటం వల్ల ఫలితం కూడా వాడికి వస్తుంది. ఇప్పుడు అర్థం కాలేదని కంగారు పడక్కర్లేదు. శ్రవణానందం అంటే మంచి మాటలు వినటం వల్ల కూడా ఎంతో కొంత ఆనందం కలుగుతుంది. మనం శ్రవణానందం అంటారు. మంచి మాటలు వినటం వల్ల కూడా మీకు సంస్కారం కలుగుతుంటే ఎంతో కొంత ఆనందం కలుగుతుంది. నేను తప్పులు చేస్తున్నాను, బయట నిరంతరం దేహం లేని దేహం లేని ఒకటి రెండో ఏంటంటే, ఏ జన్మ కాజన్మ లోకంలో సుఖాన్ని వెతుకుతాను, ఏ జన్మ కాజన్మ లోకంలో ప్రకృతి సుఖాన్ని వెతుకుతాను. సుఖం అక్కడ లేదు, సుఖం ఉండదు. మూల తలంపు మూలంలో సుఖం ఉంది. సుఖం ఏమిటో సుఖం చూస్తున్నాం, మన స్థానికాన్ని మనం అనుకుంటున్నాం. ప్రతి జన్మలోనే మనం చేస్తున్న రెండు తప్పులు నిజంగా ఉంటాయి. అనేక లక్షలాది జన్మ నుంచి రెండు తప్పులు చేసుకొస్తున్నాం. ఏంటంటే రెండు తప్పులు, ఆనందం ఎక్కడ లేదు అక్కడ వెతకటం. నేను కనగాని నేను నేను అనుకోవటం, నీ దేహం అందుకు పోతుంటే దేహం వస్తుంది కదా, ఆ దేహాన్ని నేను ఆ దేహాన్ని నేను అనుకోవటం. అప్పుడు కూడా దేహం వస్తే లోపం వస్తుంది కదా, లోపం ఆనందం కోసం కదా. రెండు పొరపాట్లు ప్రతి జీవితంలో కాదు, ప్రతి జన్మలో చేస్తున్నాం. మనం కోట్లాది జన్మల నుంచి ఈ పొరపాట్లు చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు గురువు విగ్రహం వల్ల ఈశ్వరు విగ్రహం నుంచి పొరపాట్ల నుంచి వాడు జరుపుతున్నారు. కానీ మన సాధన సరిపోదు, మన తెలివితేటలు సరిపోదు, మన యుక్తి సరిపోదు. ఒక భగవంతుడి అనుగ్రహం వల్ల మాయల నుంచి యజ్ఞం నుంచి మనం ఇక రాము తీర్చుడి నుంచి మనం బయటపడవలసింది. వాడు వెళ్ళిపోయాడు, బట్ట దులుపుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. సత్యం ఒకటి ఉన్నదన్నది ఇంకా అడిగి అడిగి మనస్సుకి అంగీకారం కోర్టు అంటే ఆ పూర్వకు బలం సరిపోవటం లేదు వాడు. మీరు విన్నాడు కదా, అది మాటలు ఏదో రోజు వాడికి పని చేస్తాయి, వాడికి బాధపడతాడు. అది సత్యం ఉన్నదని లేదు పని లేదు, వాడికి మనస్సుకి అంగీకరించలేదు. అది అంగీకరించాడు, దాని పూర్వకంగా ప్రయత్నం చేస్తాడు. సత్యం ఒకటి ఉండడానికి వాడికి ఇంకా మనస్సుకి అది అంగీకారం కలుగుతూ లేదు. అది ఎప్పుడైతే వాడికి అంగీకారం కుదిందో, ఆ మనస్సు గదిలో ఆ సత్యం ఉండనటువంటి నిశ్చయం ఎప్పుడైతే వాడి మనస్సు కలిగిందో, వాడి బుద్ధికి కలిగిందో, అది ఆటోమేటిక్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలవుతుంది. అది ఎప్పుడో వస్తుంది, ఆ మంచి రోజు రానే వస్తుంది. విన్న మంచి మాటలు ప్రభావం చూపించకుండా ఊరికే పోవు. వాడు విన్నది కూడా బ్రహ్మమైన గ్రహించే రోజు వస్తుంది అంటున్నాడు. ప్రధాని గారు వాడు విన్నది కూడా బ్రహ్మమైన గ్రహించే రోజు వస్తుంది అని అంటూ, నువ్వు ఇది తెలుసుకున్నా నీకు పూర్ణ శాంతి పూర్ణ సుఖం కలగదు. నువ్వెవరో నీకు తెలియకపోతే తెలిసి నేర్చుకుంటావు, వాటిని నేర్చుకుంటావు, మెడిసిన్ నేర్చుకుంటావు, లోకంలో ఎన్నో నేర్చుకుంటావు. కానీ ఎవరో నీకు తెలియగలుగుతాం, నీకు పూర్ణ సుఖం. నువ్వెవరో నీకు తెలిస్తే సుఖం తెలుస్తుంది, శాంతి తెలుస్తుంది, ఆనందం తెలుస్తుంది. దీన్ని విడిచిపెట్టేసి నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా లోకంలో ఎన్ని విషయాలు తెలుసుకున్నావు, దానివల్ల నీకు శాంతి లేదు, నువ్వు సుఖం లేదు, ఆనందం లేదని చెప్పడమే కాదు, అది జ్ఞానమా? ఆ మాట బాగా నచ్చింది నాకు, అది పట్టుకున్నాను. నువ్వు జ్ఞానం, నిన్ను విడిచిపెట్టేసి అన్నీ తెలుసుకోవటం అది జ్ఞానమా? అంటే అది అజ్ఞానంలో కాదు, నీకు అన్న జ్ఞానంట. అయితే నువ్వు తెలుసుకున్న విషయాలన్నీ అది తెలుసుకునేవాడు అంత అసత్యము, నీకు తెలుగు పడేది కూడా అంత అసత్యము. ఈ దేహము గోడ అంటే దేహం అంటే దేహము లేనని చెప్పదు, దేహము నాది దేహము లేనని చెప్పింది అహంభావం. అది మనస్సే పనిక అని పక్కన పెట్టు. భగవంతుడంటే అది రెండో విషయాలు, నీ మనస్సే పనిక దాన్ని పక్కన పెట్టు. బయట విషయాల నుంచి ఎక్కడి నుంచి నీకు ఆనందం వచ్చినా, ఎక్కడి నుంచి నీకు సంతోషం వచ్చినా పరిణామంలో నీకు దుఃఖం కింద మారిపోతుంది. ఆత్మమే ఆత్మాకృష్ట, ఆత్మ ఎందే నీ తృప్తి పొందాలి, నీ ఆత్మ ఎందే నీ తృప్తి పొందాలి. నీ ఆత్మలో వచ్చే ఆనందం, నీ ఆత్మ ఆనందాలే ఆత్మలో అంటే నీ స్వరూపమే ఆనందము, ఆత్మ ఆనందము, ఆత్మకు మరొక పేరు ఆనందం. ఆనందంలో స్థిరపడితే, ఆత్మలో స్థిరపడితే నువ్వు ఆత్మను నిష్ట కలిగితే అది మీకు నిశ్చల బుద్ధి కలుగుతుంది. నిశ్చయంలో బుద్ధి కలుగుతుంది, వాడే స్థితప్రజ్ఞుడు. అర్జున, సంసారం అంటే మనిషి అనుకుంటున్నా, నీ సంకల్పమే సంసారం, నిష్ఫలం ఇప్పుడే సంసారం. నీ మనిషిని ఎవరు పోషిస్తున్నారు? ఈ దేహం నేననే తలంపు పోషిస్తుంది. ఈ సంకల్పాలన్నీ ఈ తలంపులను ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసులోంచి వస్తున్నారు. దాన్ని తీసి పక్కన పెట్టు. దేహంలోనే తలంపు మూల తలంపు, మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఈ మూల తలంపు అక్కడి నుంచి వస్తాం. మూల తలంపు మూలంలో బ్రహ్మం ఉండు, మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు, మూల తలంపు మూలం లోపల ఉండి ఈ లోపల వెతుకుండా రెడ్డి వెతుకుతాయంటే ఇది వేల సమస్య. ఇక్కడ మీరు ఎవరింటి సత్సంగానికి వెళ్తారు, ఇంట్లో వెతుకుతారు మూల తలంపు మూలము, మీ లోపల వెతకడం మానేసి అని చెప్పి భగవాన్ చెప్పిందంటే, నీ ఎవరో నీకు తెలియబడినప్పుడు నీ స్వరూపమే సుఖము, నీ స్వరూపమే శాంతి, నువ్వు ఎవరో నీకు తెలియకపోతే నీ స్వరూపం వ్యక్తం కాదు. మూల తలంపుకి మూలం దాని మూలం తెలుస్తుంటే నశించదు, అది నశిస్తుంటే నీకు స్వరూపం వ్యక్తం కాదు.
ఓ